మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.
ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా నవరాత్రులలో భాగంగా శ్రోతలందరికీ అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొక మారు ఆహ్వానం. ఈ దేవీ నవరాత్రులలో మన ఆధ్యాత్మిక పురోగతికై మనం చేస్తున్న ఈ ప్రయత్నం స్వామివారు గమనిస్తున్నారు, ఫాలో అవుతున్నారు అన్న దృఢమైన విశ్వాసంతో ఈనాటి కార్యక్రమంలోకి వెళ్దాం. మనకున్న ఎన్నో అంతఃశత్రువుల్ని మనం ఎదుర్కొంటూ ఆధ్యాత్మిక పథంలో ముందుకు వెళ్లే ప్రయత్నం ఇది. మరి ఈనాడు మనం ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నామో అది చాలా ముఖ్యమైనది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల్లో ఇది అతి ముఖ్యమైనది. అది కోరికలపై అదుపు. స్వామి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నశ్రేయో నియమం వినా. ప్రతిదానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మన ఆలోచనకి, మనం తినే తిండికి, మనం చేసే పనికి, మనం ఆడే ఆటకి, మనం ఖర్చు పెట్టే డబ్బుకి, అన్నిటికీ ఎవ్రీథింగ్ హ్యాజ్ అ లిమిట్. మరి స్వామి సంస్థలలో సీలింగ్ ఆన్ డిజైర్స్ అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈనాడు సంతృప్తిని పెంచుకోవడం ఎలా, ఈ కోరికలు ఏ విధంగా మనం తగ్గించుకోగలం, కోరికలు లేవు అని మనం అనటం లేదు, కోరికలు తగ్గించుకోవాలి. ఈ ప్రయత్నంలో మనం ముందుగా ఈ చిరు నాటకల్ని విందాము, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. సాయిరాం.
హాయ్ వాసు, కమిన్ కమిన్. భలే టైంకి వచ్చావరా, ఇచ్చుడు.
బోస్ అంటేనే హడావుడని ఊరికే అన్నారా, ఏమిటా ఎక్సైట్మెంట్?
ఎక్సైట్మెంటే, ఈ బ్రోచర్ చూడు, లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ 7G. ఏం ఫీచర్స్ ఉన్నాయి భయ్, మైండ్ బ్లోయింగ్. ఈ రోజే వెళ్ళి తీసేసుకోవాలి, డాడ్ రాగానే చెప్పి మాల్కి పోదాం.
అబ్బా ఎన్ని ఫోన్స్ కొంటావురా, మొన్నే కదా కొన్నాం.
అరే ఇది రాగానే అది పాతపడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి. నువ్వు కూడా కొత్తది కొనరా బాబు. మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరు నన్ను ఎక్కిరిస్తున్నారు.
ఎక్కిరించని, నా మొబైల్ కి ఏమైంది, కాల్స్ మెసేజ్లు చేస్తున్నా రిసీవ్ చేసుకుంటున్నా అది చాలు.
బట్ యూఆర్ మిస్సింగ్ ది ఫన్ యార్. స్మార్ట్ ఫోన్ ఉంటే మ్యాజిక్, మూవీస్, వాట్సాప్, వాట్ నాట్ అన్ని ఎంజాయ్ చేయొచ్చు, ఫోన్ కాల్స్ తో మజా చేయొచ్చు.
వద్దురా నాయన, నన్ను ఇలా ఉండని, నువ్వు కూడా స్మార్ట్ ఫోన్ పిచ్చుతో డబ్బు వేస్ట్ చేయకు.
వాసు నువ్వు 18th century పుట్టాల్సిందిరా, లైఫ్ ఎంజాయ్ చేయాలంటే మోడర్న్ గా ఉండాలి. డబ్బుదేముంది
కావచ్చు, అది నువ్వు సంపాదిస్తున్నప్పుడు. ఇప్పుడైతే మీ నాన్నగారు కొనివ్వాల్సిందే కదా.
మా డాడ్ ఎప్పుడు కాదన్నారు, నువ్వే చూడు. అదిగో మాటల్లోనే వచ్చారు. హాయ్ డాడ్.
హాయ్ మై లార్డ్.
నమస్కారం అండి.
ఓ వాసు, హౌ ఆర్ యూ?
ఫైన్ సార్, థ్యాంక్ యూ.
డాడ్ డాడ్, ఈ బ్రోచర్ ఒక్కసారి చూడు.
ఏం బ్రోచరు? ఓ స్మార్ట్ ఫోన్స్ కంపెనీదా, గుడ్. బాగుంది.
ఎస్ డాడ్, చాలా బాగుంది కదా. ఈ మోడల్ లవ్లీ కలర్స్ లో కూడా దొరుకుతుంది. ఐ వానా బై ది స్టీల్ గ్రే మోడల్ డాడ్.
వాట్, మళ్ళీ ఇంకో మొబైల్ కొంటావా? ఇప్పుడున్నది ఏమైంది?
ఉందిలే, దీని ముందు అది అవుట్డేటెడ్ అయిపోయింది.
దానికేముంది, రోజుకో కొత్త మోడల్ తీసుకురావడం బిజినెస్ కి అవసరం. కొత్తగా వచ్చినవన్నీ కొనలేము కదా. నీ ఫోన్ కొని 3 నెలలు కూడా కాలేదు. అంతకు ముందున్న ఫోన్ కూడా ఫీచర్లు బాగోలేవని గోల పెట్టి 6 నెలలు తిరగకుండానే మార్చేశావు. ఇప్పుడు మరొకటి కావాలనడం ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్.
డాడ్ ప్లీజ్, ఐ వాంట్ ఇట్ డాడ్, ఇట్ ఈస్ సో కూల్.
కావచ్చు, కానీ కొత్తగా కనిపించినవన్నీ కావాలనుకోవడం మంచిది కాదు. ఈ వేళ ఇది కొంటావు, రేపటికి దీనికి తాత లాంటిది ఇంకోటి వస్తుంది, అది కూడా కొంటావా?
అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది.
అందుకని వాళ్లతో పాటు ఎగరాలనుకుంటే ఎలా? వాసు దగ్గర ఉన్నది పాత మోడలే కదా, అతనికేం తక్కువైంది?
దట్ ఈస్ హిస్ ప్రాబ్లం డాడ్, ఐ వాంట్ దిస్ ఫుల్ స్టాప్.
చూడు బోస్, కోరికలు గుర్రాల్లా పరుగెత్తుతోనే ఉంటాయి. ఒకటి తీరగానే మరో కోరిక పుట్టుకొస్తుంది, మనం వాటి వెనకాల పరిగెత్తకూడదు. నువ్వు ఇప్పటి నుంచే కోరికలు అదుపులో పెట్టుకోవడం నేర్చుకోవాలి, లేదంటే రేపు నీ కాళ్ల మీద నిలబడ్డప్పుడు యూ విల్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు మేక్ బోత్ ఎండ్స్ మీట్. ఎంత సంపాదించినా నీళ్లలా ఖర్చయిపోయి ఫైనాన్స్ మేనేజ్మెంట్ చాలా కష్టమవుతుంది. అర్థం చేసుకో, పద భోజనం చేద్దాం.
నో డాడ్, నాకొద్దు, నేను తినం.
అలిగావా?
అలాగే అనుకోండి, నాకు ఆ ఫోన్ కావాలి అంతే. రేణు, రేణు, గుడ్ న్యూస్!
మరో కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వచ్చిందా?
కొత్త ప్రాజెక్ట్ కాదు రేణు, కొత్త జాబ్. 6 నెలలుగా ట్రై చేస్తుంటే ఇప్పటి క్లిక్ అయింది. ఇప్పుడు వస్తున్న దానికి ఇంచుమించు రెట్టింపు జీతం.
వావ్, అయితే కాస్త పెద్దింట్లోకి మార్చొచ్చన్నమాట. ఎక్కడండి?
సారీ రేణు, నువ్వు ఇక్కడే ఉండాలి. ఉద్యోగం గల్ఫ్ లో.
గల్ఫ్ లోనా?
అవును, వీసా రెడీ అవుతోంది, వచ్చే నెలే ప్రయాణం. 2 ఏళ్లు పూర్తయ్యాక క్వార్టర్స్ ఇస్తారు, అప్పటిదాకా నువ్వు ఇక్కడే ఉండాలి.
ఏమండి జీతం ఎక్కువ అని అంత దూరం పోవాలా?
వెళ్ళాలోయ్, ఎప్పటికీ బావిలో కప్పలా ఉండిపోకూడదు, ఎదగాలి.
అవుననుకోండి, కానీ మన పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు, బెంగ పెట్టుకుంటారు. నన్ను పిల్లలను ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్ళిపోతానంటారేమిటి?
తప్పదోయ్, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు. ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కారులో తిరగచ్చు, అది నా డ్రీమ్.
ఆ పనేదో ఇక్కడే ఉండి చేయొచ్చు కదా, వాటి కోసం ఆయన వాళ్ళందరినీ వదిలి మరో దేశం పోవాలా? మీరు మాత్రం మమ్మల్ని వదిలి ఉండగలరా?
ఏదైనా సాధించాలంటే చిన్న చిన్న త్యాగాలు చేయాలి మరి. 4 ఏళ్లంటే ఎంత, ఇట్టే గడిచిపోతాయి.
ఏమో గాని మీరు ఈ జాబ్ కి వెళ్లడం నాకు ఇష్టం లేదు.
బాగుంది, నీకు ఇష్టం లేదని మానేమంటావా?
మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను మీకు ఎంతసేపు ఇంకా పెద్ద ఉద్యోగం చేయాలన్న యావే, అందుకోసం ఎన్ని కంపెనీలో మారారు. అది తలుచుకున్నప్పుడల్లా మా పెద్దనాన్నగారు అబ్బాయి గుర్తుకొచ్చి భయమేస్తుంది. వాడు మీలాగే 10 జాబులు మారాడు, పెద్ద ఉద్యోగి అయ్యాడు, కానీ ఏం లాభం? రిసెషన్ టైంలో జాబ్ పోయింది, తక్కువ జాబ్ చేయలేడు. తన స్థాయికి తగ్గ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తే తరచూ జాబులు మారే నువ్వు కంపెనీకి లాయల్ గా ఉంటావని గ్యారంటీ లేదంటూ రిజెక్ట్ చేశారు.
నీవన్నీ పిచ్చి అనుమానాలు, అందరికీ అలాగే జరుగుతుందా?
జరగకపోవచ్చు. ఉన్న ఊళ్ళో స్నేహితుల బంధువుల మధ్య హాయిగా ఉన్నాం. ఇప్పుడు పెద్ద జాబు పెద్ద జీతం అని దేశం కాని దేశం పోవడం అంత అవసరమా? అది కూడా పిల్లం పిల్లల్ని ఒంటరిగా వదిలేసి. వద్దండి, మనం ఇక్కడే ఉందాం, ఉన్నదాంతో తృప్తిగా బతుకుదాం.
నువ్వేమైనా చెప్పు, అన్నిటికీ సరిపెట్టుకుని బతకడం నాకిష్టం లేదు.
నేను కూడా ఎదగాలనుకోవడం తప్పనడం లేదు, కానీ కోరికలకు అంతుండాలి కదా. సంసారం అన్నాక మీరు మీ ఒక్కరి గురించి ఆలోచించడం న్యాయమేనా? మా సంగతి కూడా ఆలోచించాలి కదా. ఏమండి, మరొక్కసారి ఆలోచించండి ప్లీజ్.
సర్లే, ఆ సంగతి రేపు డిసైడ్ చేద్దాం, ఆకలి అవుతోంది, భోజనం చేద్దాం పద.
విన్నారు కదా ఈ చిరునాటికలు. మరి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలంటే ఏం చేయాలో మన స్వామి నుంచి తెలుసుకుందాం. స్వామి ఉపన్యాసాన్ని విందామా.
ఆస్తి అనగా నిత్య జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభూతికి అవసరమైనటువంటి కొన్ని వస్తువులను, కొన్ని విషయములను, కొన్ని కార్యములను నెరవేర్చుకోవటం, ఇది సహజమైనటువంటి ఆసక్తి. నిత్య జీవితంలో ప్రత్యక్షంగా అత్యవసరమైనటువంటివి తింటకు అన్నము, కట్టుటకు బట్ట, ఉండుటకు కొంప. వీటిని కోరటము మానవుని సహజమైన ఆశ. ఈ ఆశ ఎందు కూడా రెండు విధములైనటువంటి ఆశలు ఉందండి. ఒకటి సహజమైన ఆశ, రెండవది దురాశ. దురాశ అనగా ఏమిటంటే అవసరముతో అనుభవించినటువంటి యొక్క దీన్ని ఆశించడమే దురాశ. ఈ మానవత్వం లోపల ఈనాడు ఆశ కంటే దురాశనే అధికంగా చలామణి అవుతున్నాయి. కనుకనే మానవుడు అమిత దుఃఖములకు, అమిత అశాంతికి గురి అవుతున్నాడు, తృప్తికి దూరం అవుతున్నాడు, అసంతృప్తితో జీవితాన్ని గడుపుతున్నాడు. కారణము దురాశలే. కోరికలు భరించిన అహంకారం, విఫలమైన క్రోధం. మానవునికి ప్రధానమైనటువంటి యొక్క యమద్వారములు మూడుంటున్నాయి. కామక్రోధ లోభములే. ఈ యొక్క వాంఛలు అనేటువంటిది క్రమక్రమేణ కూడా ఒక అదుపు తప్పి నడుస్తూ ఉంటున్నాయి. ఈ అదుపు తప్పి నడిచేటువంటి యొక్క ఈ కోరికలను కొంతవరకునైనా అదుపులో పెట్టుకున్నప్పు తగిన కృషి చేయాలి.
వాంఛలు మితిమీరిపోయే కొద్దీ వ్యామోహం అధికమయ్యే కొలది బంధన కూడా కట్టిపోతుంది. ఈ బంధన చేతనే మానవుడు అనేక విధమైన కష్టములకు గురి అవుతున్నాడు. ఈ బంధన ఎక్కడి నుంచి వస్తుండాలి? నీ వాంఛనే నీకు బంధన, నీ కష్టంలే నీకు బంధన, నీ కోరికలే నీ బంధన. కనుక నీ కోరికలు తగ్గించుకో, నిశ్చింతగా ఉంటావు. ఎట్టి అపాయం కూడా అపాయం కూడా కలగదు. కనుకనే మానవునికి కోరికలు తగ్గే కొద్ది కూడా మానవ శాంతి కూడా పెరుగుతూ వస్తుంది. లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నాడు. ఈ కోరికలు పెరుగుతూ 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 పోతున్నాయి. ఏమిటి ఈ కోరికలు? ఈ కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితం మనకేముంది? ఏ కోరికలు లేకపోవటం చేత ఎంత ఆనందాన్ని పొందవచ్చు? నిజంగా మీరు నమ్మిన నమ్మకపోయి నాకే కోరికలు లేవు, నాకెప్పుడు కూడా ఏ విచారము ఉండదు, ఫాలో మీ. కనుకనే మీరు కూడా కోరికలు లేకుండా ఆనందమైనటువంటి హృదయం తోపల మీరు నిలిచి ఉండండి. కోరికలు మనల్ని బంధిస్తున్నాయి గాని బంధ విమోచన చేయటం లేదు. ఈనాటి మానవుని యొక్క కోరికలు మితిమీరిపోయినవి. ఈ మితిమీరిపోయినటువంటి కోరికల వల్ల మానవుడు గతి తప్పి, మతి తప్పి, స్థితి తప్పి అశాంతిని అనుభవిస్తున్నాడు. కనుక మొట్టమొదట మానవుడు సీనింగ్ ఆన్ డిజైర్స్, కోరికలను కొంతవరకు అదుపులో పెట్టుకున్నప్పుడే కొంతవరకునైనా శాంతి మనకు చేకూరుతుంది. మానవుడు తమ కోరికలను అదుపులో నుంచుకొని దైవానుగ్రహం నిమిత్తమై ప్రయత్నములు చేయాలి.
స్వామి ఇన్ని చెప్తున్నారు, కాని మనం ఏ విధంగా మన ఆలోచన శక్తిని ఉపయోగించి ఈ కోరికలపై అదుపు తెచ్చుకోవాలి అన్న దీర్ఘమైన ఆలోచన చేయడం ఈ సమయంలో ఎంతో అవసరం. ముందుగా మనకి కావలసినటువంటివి ఏంటో తెలుసుకోవాలి జీవితంలో. నీడ్స్ అండ్ వాంట్స్ అంటారు, అవసరాలు కోరికలు. దీనికి చాలా థిన్ లైన్ ఉంటుంది. నిత్యావసరాలు ఏంటి? మనం తినే తిండి, రోటీ కప్డా మకాన్ అని చాలా ఫేమస్ సేయింగ్ అది. ఎంతవరకు రిక్వైర్డో అంతవరకు ఉంచుకోవాలి. వద్దు అని మనం ఎప్పుడు చెప్పలేదు, స్వామి ఎప్పుడు చెప్పలేదు దాని గురించి. మరి ఈ నీడ్స్ అండ్ వాంట్స్ ఏంటో మనం క్లియర్గా ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు మన జీవితం సాఫీగా సాగుతుంది. ఈ ప్రయారిటీ, ముందు ఏది చేయాలి, ఏది చేస్తే మనకు మంచిది, ఏది చేస్తే మన జీవితం స్మూత్గా సాగుతుంది అన్నది తెలుసుకోవాలి. ఒకేసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతారంటే కొడతారు అందరూ. అదే మెల్లమెల్లగా స్పీడ్ బ్రేకర్స్ ని అధిగమించుకుంటూ వస్తూ చిన్న చిన్న హీల్ రాక్స్ ఎక్కుతూ అలా ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ మనం మౌంట్ ఎవరెస్ట్ ఎక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకేసారి ఎక్కాలంటే కుదరదు, అది అత్యాశ అవుతుంది. అదేవిధంగా స్వామి ఈ కోరికలపై అదుపు కోసం వెరీ ఇంపార్టెంట్ ఎనాలజీ ఇస్తారు. ఆ ఎనాలజీ చెప్పులది. వినటానికి చాలా సింపుల్ గా అనిపిస్తుంది, ఏంటి చెప్పులు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు స్వామి అని. కానీ నిత్య జీవితంలో ఇంతకన్నా సింపుల్ ఎగ్జాంపుల్ స్వామి మనకి ఇవ్వలేదు. ఒక చెప్పు గాని షూ గాని మనం కొనుక్కుంటాం, షాప్కి వెళ్తాం, కరెక్ట్ సైజ్ షూ మనం తీసుకోకపోతే ఒకవేళ తక్కువైతే ఏమవుతుంది, చాలా కష్టమవుతుంది నడవటం, మన కాలు అరికాలు కింద తగలటం, ఇబ్బంది కలుగుతుంది నడవటానికి. అదే పెద్ద షూ తీసుకుంటే అది దానికన్నా ఎక్కువైపోయి ఇటు అటు కొడుతూ సౌండ్ చేస్తూ ఉంటుంది. ఎగ్జాక్ట్ షూ సైజో చెప్పుల సైజో మనం తీసుకుంటే అది ఫిట్ అయ్యి కంఫర్టబుల్ గా నడవటానికి ఉంటుంది. అదేవిధంగా మన కోరికలు కూడాని. జీవితంలో మనం కోరికల్ని ఈ విధంగా మాడ్యులేట్ చేసుకుంటూ రావాలి అంతే.
చక్కగా చెప్పారు గణేష్. స్వామి ఏది చెప్పినా కూడా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్ గా చాలా గొప్ప విషయాలని చెప్పేస్తూ ఉంటారు. మితిమీరిన కోరికల వలన మనకి జీవితంలో మనం కోల్పోయేది ఏమిటి అంటే సంతృప్తి. సంతృప్తి లేని జీవితం ఇంకా ఎన్ని ఉన్నా ఎంత ఉన్నా కూడా అది అసంపూర్ణంగానే ఉంటుంది, అంతేగాని పూర్ణంగా ఉండదు. కంప్లీట్నెస్ మనకి ఫీల్ అవ్వదన్నమాట, మనం ఫీల్ అవ్వలేకపోతాం. సో సంతృప్తిగా బతికే మనుషులు వాళ్ళకి ఉన్నదాంతో అది కావాలి ఇది కావాలి అని గొప్ప గొప్ప కోరికలు అచీవ్మెంట్స్ ఇవి లేకపోయినా మనసుకి శాంతితో బతుకుతారు. మనకి జీవితంలో అత్యంత ముఖ్యమైనది ఏంటంటే మనశ్శాంతే కదా.
అంతే,
అది లేకపోతే ఎన్నున్న లాభం లేదు. ఆ మనశ్శాంతి దానివల్ల ఆరోగ్యం ఆనందం అన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో ఆ మనశ్శాంతి రావాలంటే మనకి సంతృప్తి అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి కూడా మనం అబ్జర్వ్ చేస్తే గణేష్, ఈ కోరికలు ఎక్కువ అవడం వల్ల మనలో ఇంకా మీరు అంత శత్రువులు అంటూ మొదలు పెట్టారు, అలాంటివి పెరిగే అవకాశం కూడా ఉంది.
అవకాశం లేదు, పెరుగుతాయి
పెరుగుతాయి. ఇప్పుడు చూడండి, నాకు కోరికలు ఎక్కువగా ఉన్నాయి, నాకు ఏదో ఒకటి అచీవ్ చేయాలనుకుంటాను, లేదు నేను ఒక పెద్ద హై ఎండ్ కార్ కొనుక్కోవాలనుకుంటాను. దానికోసం న్యాచురల్లీ కష్టపడి పని చేసుకోవాలి, కొంచెం ఎక్స్ట్రా అవర్స్ పుట్అప్ చేయాలి, ఇవన్నీ చేయాలి. అది ఒకటి ఒక సైడ్ ఆఫ్ ఇట్. అయితే గ్రీడ్ అంటే లోభం అన్నమాట, ఇంకా నాకే కావాలి, నాకు కావాలి, నాకు కావాలి అనే ఆశ పెరిగిపోతుంది. అత్యాశ
ఫస్ట్ పాయింట్, ఇంకా కావాలి,
ఇంకా కావాలి. ఆ ఆశలు పెరిగిపోతాయి, అది అదే ఒక గొప్ప హర్డిల్ మనకి. దాన్ని మళ్లీ దాన్ని అధిగమించుకుంటూ దాన్ని కంట్రోల్ చేసుకుంటూ రావాలంటేనే టైం పడుతుంది. అది కాకుండా దాంతో పాటు వచ్చే ఇంకొక చాలా డేంజరస్ విషయం ఏంటంటే ఈర్ష్య. నాకు కావాలి అనుకున్నది నా దగ్గర లేదు, మీ దగ్గర ఉందనుకోండి, ఓ చూసావా వాళ్ళకు ఉంది అది నాకు లేదు, వాళ్లకు ఉంది అని ఈర్ష్యపడతాం, నాకు కూడా కావాలని అత్యాశపడతాం. ఈ రెండు దేనివల్ల వస్తున్నాయి అంటే కోరికలు ఎక్కువ అవడం వల్ల, ఉన్నదాంతో తృప్తిగా ఉండకపోవడం వల్ల.
అంటే స్వామి చెప్తూ ఉంటారు, మన ఆనందం అవతల వాడి ఇంప్రెషన్స్ మీద ఆధారపడిపోతుంది. ఈ మధ్య
అవును,
అవతల వాడు ఏమనుకుంటాడో, నా దగ్గర ఇది లేకపోతే ఏమవుతుందో అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. ఆ క్రమంలో మన మనశ్శాంతి మనం కోల్పోతున్నాం. అరే భగవంతుడు నాకు ఇది ఇచ్చాడు, నాకు సరిపోతుంది ఇది, ఐఎమ్ హ్యాపీ విత్ దిస్ అన్న ఆలోచన మెల్లమెల్లగా తొలగిపోతుంది అనమాట మనసులోంచి.
అవును, వీటన్నిటికీ అన్నిటికంటే ముఖ్యమైనది ఏమిటి, కోరికల్ని తగ్గించుకోవాలి అంటే ఒక సాధనం ఆర్ ఒక టూల్ మనకి కావాలి అంటే అది ఏంటి అని మనం ఆలోచించి చూస్తే సంతృప్తిని పెంపొందించుకోవాలి. వి నీడ్ టు డెవలప్ కంటెంట్మెంట్, ఉన్నదానితో తృప్తి పడటం నేర్చుకోవాలి. ఏమంటారు?
అంతే స్వామి ఈ విషయంలో కొన్ని టిప్స్ ఇస్తారు. ఇప్పుడు మనం నిత్య జీవితంలో ఏవైతే వాడుతున్నామో ఆ రిసోర్సెస్, ఆ రిసోర్సెస్ ని మనం ఎక్కువగా వాడేయటం వల్ల ఈ ప్రకృతిలో మనకి అందించినటువంటి వనరులన్నీ అత్యంగా వాడటం వల్ల మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్ని సంభవిస్తున్నాయి.
అవసరానికి మించి వాడుతున్నాం.
అదే మహాత్మా గాంధీ చెప్పారు కదా, నేచర్ ప్రొవైడ్స్ ఎవ్రీథింగ్ దట్ ఈచ్ మ్యాన్స్ నీడ్స్ బట్ ఇట్ డస్ నాట్ కేటర్ టు ఎవ్రీ మ్యాన్స్ గ్రీడ్ అంటారు. ఇంకా కావాలి ఇంకా కావాలని నేచర్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తూనే పోతున్నాడు, గానీ ఎప్పుడూ ఇది నాకు చాలు అన్న సంతృప్తి లేదన్నమాట.
లేదు. మనకి మీరు కూడా చదువుకున్నప్పుడు గుర్తునే ఉంటుంది, ఎకనామిక్స్ సబ్జెక్ట్ తీసుకుంటే ఆడమ్ స్మిత్ ని ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అంటారు. ద ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్. మొత్తం ఎకనామిక్స్ అంతా దాని మీదే బేస్ నడుస్తుంది. సో అది మనకి తెలిసినప్పుడు అన్లిమిటెడ్ వాంట్స్ ని ఎలా మనం టోటల్ గా క్లియర్ చేసుకోలేకపోవచ్చు, టోటల్ గా దాన్ని తీసేయలేకపోవచ్చు, కానీ ఎంత మటుకు తగ్గించుకోగలం, ఎలా తగ్గించుకోగలం, మనకి ఉన్నదాంతో జాగ్రత్తగా ఎలా వాడుకోవాలి ఉన్న వాటిని అనేదైతే నేర్చుకోగలం కదా.
మీకు గుర్తుందో లేదా, మనం ఈ ప్రోగ్రామ్ కి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ లోని అసలు ప్రపంచంలో పరిస్థితి ఎలాగుంది అని మనం గూగుల్ చేసే ప్రయత్నం చేశాం. అప్పుడు ఈ వరల్డ్ ఎకనామెట్రిక్స్ వీళ్ళందరూ చూపించిన గ్రాఫ్స్ ఏంటంటే, మొట్టమొదటి గ్రాఫ్ యువర్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ హ్యాపీనెస్. నాకు చూడంగానే అసలు మతిపోయింది. వై అన్ ఎకనామిక్స్ పర్సన్ ఈస్ టాకింగ్ అబౌట్ హ్యాపీనెస్ ఏంటంటే అక్కడ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ రెండును. మన కోరికలు ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో ది లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ ఆన్ ది వై యాక్సిస్ ఈస్ డిక్రీజింగ్. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎప్పుడైతే ఇది తగ్గుతుందో ఒకటి ఎక్కుతుంది అన్నమాట.
సో మీరు చెప్పిందన్నమాట చూస్తే, ఆనందానికి మనం సంపాదించేదానికి, మన అచీవ్మెంట్స్ కి, లేదు మనకున్న ఆస్తిపాస్తులకి, మనం తిరిగే కార్ కి, వీటికి దానికి సంబంధం లేదేమో,
రిలేషన్ లేదు. సో ఈ వనరుల గురించి మనం మాట్లాడుతున్నాం కదా, మొట్టమొదటిది స్వామి చెప్పేది ఫుడ్ గురించి. డోంట్ వేస్ట్ ఫుడ్. ఫుడ్ ఇస్ గాడ్ అని అన్నం బ్రహ్మ అంటారు స్వామి. మనకి కావలసినంత తింటే అది మన కడుపుకి మంచిది, మన శరీరానికి మంచిది. స్వామి సింపుల్ గా చెప్తారు, అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్టయితే ఒక చక్కని ఎక్స్ప్లెనేషన్ స్వామి ఇస్తున్నారు. భోజనం చేసేటప్పుడంట నా శరీరానికి నా పని నేను చేసుకోవటానికి కావలసినంత శక్తిని అందించేంత ఆహారం తీసుకుంటున్నానా లేదా, నాకు అవసరమైన దాని కన్నా ఎక్కువ తిని తీసుకుని దాన్ని వృధా చేస్తున్నానా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి అనే విషయాన్ని ఒక్కసారి మనం గమనించుకుంటే, ఎక్కువగా తీసుకుని దాన్ని పారేయడం కన్నా ఎంత కావాలో అంత వేయించుకుని, ఒకవేళ ఇంకా కొంచెం ఆకలిగా ఉంటే ఇంకొంచెం వేయించుకునే ప్రయత్నం చేయాలి. అండ్ మనం ఈ గ్రాఫిక్స్ ఒకసారి మనం చూద్దాం, అసలు ప్రపంచంలో ఏం జరుగుతుంది. మనం పెద్ద పెద్ద హోటల్స్ కి వెళ్తుంటాము, సగం తినేసి సగం పారేస్తూ ఉంటాం. మన మన మనసుకి మన కాన్షియన్స్ ఎప్పుడు ప్రిక్ చేస్తూ ఉంటుంది, కానీ మనం దాన్ని గుర్తించాం చాలా చోట్ల. ఎందుకు చెప్తున్నానంటే, ప్రపంచంలో 3.1 మిలియన్ చైల్డ్ డెత్స్ ప్రతి సంవత్సరం జరుగుతున్నాయట.
3.1 మిలియన్
అనగా 45% మంది పిల్లలు. ఇది ఈ 2011 లో చేసిన గ్రాఫ్ అనమాట, ఇది ఈ నంబర్స్ మాల్ న్యూట్రిషన్ వల్ల చనిపోతున్నారు
45%
మంది పిల్లలు. అది దాంతోపాటు సో మరి ఇంత ఉన్నదంటే, మనం ఎప్పుడైతే మితంగా తింటామో అది అవతల వాడికి ఎక్కడో ఎఫెక్ట్ చేస్తుంది కంపల్సరీగా.
తప్పకుండా గణేష్. ఇప్పుడు మన మీరన్నట్టు లెక్కలన్నీ చూస్తూ ఉంటే మన వరల్డ్ పాపులేషన్ అంటే జనాభా అనేది 2050 ఇయర్ కల్లా 9 బిలియన్ అయిపోతుందంట. ఇప్పుడు 7.2 బిలియన్ ఉంది, 9 బిలియన్ ఎక్స్పెక్టెడ్ అనమాట. 9 బిలియన్ మందిని పోషించాలంటే ప్రస్తుతం మనకున్న ఫుడ్ సప్లై కంటే 50% ప్రొడక్షన్ ఎక్కువ చేయాలట. అంటే ఇప్పుడున్న దానిలో 50% ప్రొడక్షన్ ఎక్కువ చేస్తేనే ఆ టైంకి 9 బిలియన్స్ మందికి భోజనం దొరుకుతుంది, ఫుడ్ దొరుకుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ గ్లోబల్ వార్మింగ్ ఇంకా బికాస్ ఆఫ్ అదర్ కాజెస్ మనకి ఉన్న ఫుడ్ ప్రొడక్షన్ లో 25% తగ్గిపోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పెంచడం పక్కన పెట్టండి, 25% తగ్గిపోతుంది. అంటే 2015 కల్లా మనం 75% ల్యాక్ లో ఉంటాం. 9 బిలియన్ మందిని ఫీడ్ చేయడానికి, వాళ్ళకి భోజనం 2 పూటలా దొరకడానికి. మరి దీనికి మనం ఏం చేయగలం అంటే చాలా సింపుల్ గా అనిపిస్తాయి, కానీ అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ ఇవి మొదలు పెడితేనే మీరు అన్నట్టు మొత్తం ప్రపంచానికి మంచి జరుగుతుంది. మనం చేసే ప్రతి పని దాని ఎఫెక్ట్ ఎక్కడో అక్కడ ఉండే ఉంటుంది. ఒకటి, వేస్టేజ్ ఆఫ్ రిసోర్సెస్. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనం ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టు, మన అవసరాలకు తగినట్టు, మన ఆశలకు తగినట్టు, అత్యాశ దురాశ అంటారు చూడండి, వాటి కోసం వాడేసుకున్నాం. అందువల్లే గ్లోబల్ వార్మింగ్ కదా, దానికి వేరే రీజన్ అంటూ ఏమీ లేదు, ఏకైక రీజన్. సో అట్ ఏ నేషనల్ లెవెల్ మన ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ అది గుర్తించి దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. రెండోది, అట్ అన్ ఇండివిజువల్ లెవెల్ వేస్ట్ చేయకుండా చూసుకోవాలి. మనం తినే, మీరు అన్నట్టు ఒక్క చపాతి 2 రోటీలు ఆర్డర్ చేసుకుంటాము, 1.5 తింటాం, 6 పారేస్తాం, ఇంక నేను తినలేను అంటాం. కానీ ఆ ఒక్క రోటీ మన ప్లేట్లోకి రావడానికి ఒక రైతు 1 ఇయర్ కష్టపడతాడు. మనం నా డబ్బుని నేను వృధా చేస్తున్నాను, నేను సంపాదించుకునే కదా అనుకుంటాను, చాలా తేలిగ్గా తీసుకుంటా, కానీ ఒకరి కష్టాన్ని వృధా చేస్తున్నాం అక్కడ మనం. అది కూడా గుర్తుంచుకోవాలి మనం. మనం వేస్ట్ చేయకుండా ఉంటే మేబీ ఇంకొకరికి ఎవరికైనా భోజనం దొరుకుతుందేమో. ఆ ఆలోచన కనుక వస్తే బహుశా ఎవరూ ఏమీ వృధా చేసే అవకాశం మనకి ఉండదు.
అండ్ స్వామి మనం తినడానికి కూడా ఒక చిన్న టిప్ ఇస్తున్నారు, ఏ విధంగా మంచి ఈటింగ్ హ్యాబిట్స్ మనం పెంచుకోగలమో. దాంట్లో మనం తినే తిండిలోనంట 1/4 వాటర్ ఉండాలంట, ఇంకా 1/2 ఫుడ్ ఉండాలి, ఇంకొక 1/4 ఎంటీగా ఉండాలట.
అంటే బాగా తినేయకూడదు అనమాట, ఫుల్ ఇది చెప్తారు చూడండి, గొంతు దాకా తింటామని
పీకలమయ్యా తింటారా అంటారు పెద్దవాళ్ళు.
అవును, అలా కాకుండా. అదే స్వామి ఒకసారి ఒక డిస్కోర్స్ లో చెప్పారు, భోజనానికి కూర్చునేటప్పుడు ఎంత తేలిగ్గా కూర్చుంటారో అంత తేలిగ్గా లేవాలి లేచేటప్పుడు కూడా అని. చాలా సున్నితంగా మితంగా తినండి అని చెప్తున్నారు అనమాట.
మనం ఇన్ని స్టాటిస్టిక్స్ చూసాము, కానీ అప్పుడప్పుడు మనకి కొంతమంది మేబీ, ఇది ఒక బ్లేమ్ కాదు, మైండ్ అంత చంచలంగా ఉంటుంది మనకి, ఇంకా కూడా ఇప్పటికి కూడా మనం రియలైజ్ అవ్వకపోతే. స్వామి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తున్నారు దీనికి, ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్. ఇది గాని వింటే మనం ఎప్పుడు ఫుడ్ వేస్ట్ చేయాలి అన్న ఆలోచన మన మైండ్ కి రాదు. ఇది ధర్మక్షేత్రాలు జరిగింది, కారుణ్యానంద గారు కూడా స్వామి ఆ ట్రిప్ లో, స్వామితో పాటు ఆ ట్రిప్ లో ఉన్నారు
ముంబైలో.
ముంబైలో ధర్మక్షేత్ర స్వామి ఏదో పనిలో ఉన్నారు, కారుణ్యానంద గారు తన రూమ్ లో లాక్ చేసుకుని కిటికీ వైపు చూస్తున్నారంట. కిటికీలోంచి చూస్తుంటే ఆ ధర్మక్షేత్రకి అవతల ఉన్న ఆ బార్డర్ బౌండరీ దగ్గర ఇద్దరు పిల్లలు చెత్త కుండీలో మిగిలిపోయినటువంటి అన్నం మెతుకులు ఏరుకుని పాపం తింటున్నారట. అంటే ఎంత దీనమైన సీనో ఒక్కసారి ఆలోచించండి, అది వింటుంటేనే భయం వేస్తుంది. అప్పుడు కారుణ్యానంద గారు అన్నారు, ఏంటి స్వామి ఇట్లాగా, సాక్షాత్తు అవతారమూర్తి భూమి మీద ఉన్నాడు, భూమి మీద ఉండడం కాదు ఈ ప్రదేశంలో ఇప్పుడు సంచరిస్తున్నారు, ఇలా సంచరిస్తున్నటువంటి సమయంలో ఇలా పిల్లలు, చిన్నపిల్లలు ఎందుకు ఇంత బాధపడుతున్నారు అన్నం కోసం అది కూడా అని ఒక ఆలోచన ఇట్లా పాస్ అయిందంట ఆయనకి. సడన్ గా ఏదో ట్యాప్ చేసిన శబ్దం, ఆయన ఎవరో పిలిచినట్టు వెనక్కి తిరిగి చూస్తే స్వామి నిలబడ్డారు అక్కడ
ఆయన రూమ్ లో.
ఆయన అవాక్కైపోయాడు. అవాక్కైపోయి ఏంటి నా తలుపు గళ్ళం పెట్టుకున్నాను స్వామి లోపలికి ఎట్లా వచ్చారంటే, స్వామి నవ్వి, నువ్వేం ఆలోచిస్తున్నావో తెలుసు, సాక్షాత్తు అవతారమూర్తి ఇక్కడుండగా ఎందుకు ఇట్లా జరుగుతుంది ఆ పిల్లలకి అని ఆలోచిస్తున్నావు కదా, నిన్ను చెప్పనా అని చెప్పి స్వామి మొదలు పెడతారంట. పూర్వజన్మలోని వాళ్ళు ఎంతో ధనవంతులు, బాగా డబ్బున్న వాళ్ళు, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ వాళ్ళకి ప్లేట్లో ఉన్న తిండిని సగం తిని సగం పారేసేవారు. ఆ విధంగా వాళ్ల కర్మ వల్ల వాళ్ళు ఈ దీనస్థితికి వచ్చి మిగిలిన అన్నాన్ని వాళ్ళు ఏరుకొని తినాల్సి వస్తుందని చెప్పారట. సో ఇంత భయంకరమైన స్థితికి మనం ఎవరూ దిగజారకూడదు అని మనసులో దృఢంగా అనుకుని స్వామికి ప్రార్థిద్దాం. ప్రార్థించి ఫుడ్ ని ఎప్పుడు వేస్ట్ చేయొద్దు.
అన్నం బ్రహ్మ అన్నారు కదా, సో భగవంతుడి స్వరూపంగా చూసే భోజనాన్ని, ఫుడ్ ని వేస్ట్ చేయకూడదు అనే ఒక పట్టుదల, ఒక నిర్ణయం మనం తీసుకోవాలి. ఇంకా రెండవ దానికి వస్తే గణేష్, మనీ, డబ్బు. డబ్బుని ఏమాత్రం వృధా చేయడానికి స్వామి అస్సలు ఒప్పుకోరు. ఎంతో ఆయన ఎంతెంత ప్రాజెక్ట్స్ చేసినా ప్రతి ఒక్క చిన్న విషయం కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారట. డబ్బు విషయంలో చాలా పొదుపుగా, అవసరమైనంత మటుకు ఎంత ఖర్చు పెట్టినా కూడా అవసరానికి మించి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా అంత జాగ్రత్తగా మసులుకునేవారట. స్వామి ఏది చేసినా మనకు ఒక ఎగ్జాంపుల్ గా ఉండడానికే కదా. డబ్బుని వృధా చేయడం అనేది ఒక రకంగా చూస్తే భగవంతుడిచ్చిన ఎనర్జీని వృధా చేయడమే. ఎందుకంటే డబ్బు మీ చేతిలోకి రావాలంటే మీరు ఖర్చు పెట్టాల్సిందేంటి? మీ తెలివితేటలు, మీ ఎనర్జీ, మీ టైం. ఇన్ని ఖర్చు పెడితేనే డబ్బు సంపాదించగలం.
అది హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి.
హ్యూమన్ రిసోర్స్ ఖర్చు పెట్టాలి. భగవంతుడు ఇచ్చిన స్కిల్స్ అండ్ టాలెంట్స్ కూడా ఖర్చు పెట్టాలి. కాలం భగవంతుడి స్వరూపం అంటారు, దాన్ని ఖర్చు పెట్టాలి. ఇంత ఖర్చు పెడితేనే ఆ డబ్బు అనేది మన చేతిలోకి వస్తుంది. ఇన్ని ఖర్చు పెట్టి సంపాదించుకున్న డబ్బుని వృధా చేయడం అంటే ఇవన్నీ వృధా చేసినట్టే. సో ఆ డబ్బుల్ని ఎంత మాత్రం, అందులో ఎందుకు వృధా చేస్తున్నాం? మనకి అవసరాలకి డబ్బు వాడుకోవాలి కంపల్సరీ. ఈ ప్రపంచంలో మనం బతకాలంటే డబ్బు లేకుండా కష్టం, ఎందుకంటే మన నిత్యావసరాలకి డబ్బు కావాలి. అది కాకుండా అనవసరమైన వాటి దానికి ఉపయోగపెడుతున్నామా అని ఒక క్షణం ఆలోచిద్దాం. మనం ఈ చిన్న నాటిక ఒకసారి ఆలోచిద్దాం.
తప్పకుండా.
మొబైల్ కావాలి పిల్లవాడికి, అబ్బాయికి మొబైల్ కావాలి, తండ్రిని అడుగుతున్నాడు. ఎందుకు కావాలి? ఇది పాత పడిపోయిందిరా, మన దగ్గర ఎప్పుడు లేటెస్ట్ మోడల్ ఉండాలి. నువ్వు కూడా కొత్తది కొనరా బాబు, మీ ఫ్రెండ్ ఏమిటి ఆ బీసీ నాటి ఫోన్ వాడతాడని అందరూ నన్ను వెక్కిరిస్తున్నారు అంటున్నాడు. అంటే పాత పడిపోయిందని కొత్త మొబైల్ మార్కెట్ లోకి వచ్చిందని చెప్పి కొనుక్కోవడం అవసరానికి కొనుక్కోవడమా? కాదు. ఇవాళ పాత పడిపోయింది, కొత్తది వచ్చింది, కొనుక్కుంటున్నాం. రెండు నెలల తర్వాత ఇంకో కొత్తది వస్తుంది, అప్పుడు ఇది పాత పడిపోతుంది. అంటే మనకి అక్కడ ప్రయారిటీ ఏంటి? కొత్తది నా దగ్గర ఉండాలి, అది నాకు అవసరమా లేదా అనే డిస్క్రిషన్ లేదు, అక్కడ ఆలోచన లేదు. అంతేకాదు, తను అలా కరెక్ట్ మార్గంలో లేడు. ఉండకపోవడమే కాకుండా తన ఫ్రెండ్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. నీ దగ్గర కూడా పాతది ఉంది, నువ్వు కూడా అది పారేసి కొత్తది కొనుక్కో అని. అది అవసరమా అనే ఆలోచన లేదు. ఇంకొక మాట కూడా నాకు బాగా గుర్తుంది గణేష్. అది కాదు డాడ్, అందరి దగ్గర ఇలాంటి ఫోన్ ఉండి నా దగ్గర లేకపోతే చాలా ఇన్సల్టింగ్ గా ఉంటుంది అందుకని అని అని అంటాడనమాట. సో అక్కడ కూడా ఆలోచిస్తే అవసరం కొద్దీ కొనుక్కోవడం కాదు, ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం కొనుక్కోవడం. మీరన్నట్టు ఇంకొకళ్ళ ఇంప్రెషన్స్ మన ఆనందానికి బేసిస్ గా ఉండకూడదు కదా. ఇప్పుడు అందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, నాకు చాలా ఎవరు అందరు ఒకసారి ఆలోచిద్దాం. ఎవరు అందరు ఆ పిల్లవాడి పొజిషన్ లో మనం ఉండి ఆలోచిద్దాం. పోనీ నా ఫ్రెండ్సా, నా చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్, వాళ్ళందరి దగ్గర ఉంది, నా దగ్గర లేదు, దానివల్ల నాకు వచ్చే నష్టం ఏంటి? ఇన్సల్టింగ్ గా ఉందంటే నీ దగ్గర లేటెస్ట్ మొబైల్ లేదని నిన్ను తక్కువగా చేసి చూసే వాళ్లతో నువ్వు అసలు ఆ కంపెనీలో ఉండడం నీకు అవసరమా?
కరెక్ట్
అనే ఆలోచన మొదట రావాలి మనకి. అంతేగాని వాళ్ళు నన్ను తక్కువ చేసి చూస్తారు, నాకు ఇన్సల్టింగ్ గా ఉంటుంది, అందుకని నాకు అవసరం లేకపోయినా డబ్బులు ఖర్చు పెట్టేసి కొనేసుకుంటాను అనుకోవడం ఎంత మటుకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి కదా. సో ఈ విషయాలన్నీ ఆలోచిస్తే మేబీ ఇవన్నీ పెద్ద గొప్ప విషయాలు ఏమీ కాదు గణేష్, ఒక్క క్షణం ఆగి ఆలోచించాల్సిన విషయాలు అంతే. అదే స్వామి కూడా చెప్తారు, డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మనకు ఒక ఫిల్టర్ ఉందిట, ఒక టెస్ట్ అనమాట. దానికి ఆ ప్రశ్నకి సంతృప్తికరంగా సమాధానం మనం చెప్పుకోగలిగితే మీరు ఖర్చు పెట్టుకోండి అని. ఈ డబ్బుని నేను నా స్వార్థపూరిత ప్రయోజనాలకి లేదా పేరు ప్రతిష్టలు పెంపొందించుకోవడానికి, నా అహంకారాన్ని ఈగోని తృప్తిపరచుకోవడానికి ఉపయోగపెడుతున్నానా అని ఒక క్వశ్చన్ వేసుకోమంటారు. ఆ క్వశ్చన్ వేసుకుని దానికి సమాధానం అవును అని వస్తే ఆ ఖర్చు అవసరమా అసలు, లేదు ఆ డబ్బుని ఇంకేదైనా మంచి పనులకు ఉపయోగపెట్టచ్చా అనే ఆలోచన మొదలు పెట్టండి అని చెప్తారనమాట స్వామి. మరి ఎంత సింపుల్ లో చూసారా, ఒక్క క్వశ్చన్
ఆలోచన దగ్గరే మనం
ఆపేస్తున్నాం. సో ఇది ఇలాగ చూసుకుంటే మనం బహుశా మనం ఒక బ్యూటిఫుల్ లైన్ ఉంది గణేష్, మన దగ్గర మనకు అవసరం లేని వస్తువుల్ని మనం ఇంకా సంపాదించని డబ్బుతో, అంటే ఈ క్రెడిట్ కార్డ్స్ వాటితో అనమాట, కొనుక్కుంటున్నంట. దేనికోసం? మనకి సంబంధం లేని వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం.
అంతే.
ఎంత ఫూలిష్ గా ఉందో చూసారా. సో డబ్బుని చాలా, మనీ ఈజ్ వెరీ సీక్రెట్, ఆ విషయం మనం మర్చిపోకూడదు. అండ్ ఎనీథింగ్ దట్ ఈస్ సీక్రెట్ షుడ్ నాట్ బి వేస్టెడ్. ఇంక నెక్స్ట్ ది టైమ్. ఇంకా టైం అయితే కాలాయన మహా కాలకాలాయన మహా, భగవంతుడే కాలం,
ఎవరికోసం ఆగదు,
ఎవరికోసం. స్వామి భగవంతుడు కాలస్వరూపుడు అని చెప్పడం ఎన్నో సార్లు విన్నాం మనం. అటువంటి పవిత్రమైన కాలాన్ని ఆయన మనకిచ్చారు. ఎంతో పవిత్ర అంటే ఆయన, హీ హాజ్ షేర్డ్ హిమ్సెల్ఫ్ విత్ అస్ అనమాట. ఆయనే కాలం అయితే ఆ కాలాన్ని మనకి ఇచ్చారంటే ఎంత నమ్మకంతో ఆయన్ని ఆయన మనకి ఇచ్చుకున్నట్టే. మరి అంత పవిత్రమైన కాలాన్ని, అంత గొప్ప వరాన్ని, భగవంతుడి ఇచ్చిన వరాన్ని మనం వృధా చెయ్యొచ్చా అనేది కూడా ఆలోచించాలి. అదే మనకి చిన్న నాటకంలో, రెండో నాటకంలో మనకు కనిపిస్తుంది. అదేంటంటే టైం వేస్ట్ చేయడం అంటే టీవీలు చూడడం, సినిమాలకు వెళ్లడం, ఇదంతా మనకి జనరల్ గా వచ్చే ఒపీనియన్స్, ఇంప్రెషన్స్. కొద్దిగా డీప్ గా ఆలోచిద్దాం, ఇంకొంచెం దూరం వెళ్లి ఆలోచిస్తే టైం వేస్ట్ చేయడం అంటే అవసరమైన వాటి మీద కంటే, అంటే ప్రయారిటీ సరిగ్గా అర్థం చేసుకోకుండా అనేది ఆలోచించాలి. ఆ సమయంలో ఏది ఇంపార్టెంట్ అనేది తెలుసుకుని దాని మీద మనం కాలాన్ని వినియోగపరచవచ్చు. అంతేకాని మేబీ అన్ని అవసరాల కిందే కనిపించవచ్చు, కానీ ఆ టైంలో ఏది ముఖ్యం. ఇప్పుడు ఈ రెండో నాటికలో చూడండి, భర్త అంటున్నాడు, మనం నాకు ఇలాగ ఉద్యోగం వచ్చింది, నేను వెళ్తాను, వెళ్లి గల్ఫ్ లో పనిచేస్తాను, 4 ఏళ్లు పనిచేస్తే ఆ ఎక్స్పీరియన్స్ తో మరేదైనా కంపెనీలో సీఈఓ అయిపోవచ్చు, ఆ తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు, సొంత కారులో తిరగచ్చు, అది నా డ్రీమ్ అంటాడు. భార్య అంటుంది అనమాట, మన పిల్లలు ఇంకా చిన్నవాళ్లు బెంగ పెట్టుకుంటారు అంటే ఆయన ఇచ్చిన సమాధానం ఇది. అలాగే అంటాడు, నువ్వు ఎన్నైనా చెప్పు కానీ ఇలా సరిపెట్టుకుని బతకడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిని ఒకసారి చూద్దాం మనం, ఆ సిచ్యువేషన్ ని. సీఈఓ అవ్వాలనుకోవడం, ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, జీవితంలో స్థిరపడాలి అనుకోవడంలో తప్పు లేదు,
తప్పులేదు.
అందరూ పడే అదే, అందరికీ ఉండే ఆశ.
స్వామి చెప్తారు కదా, ఎయిమ్ హై అని.
ఎయిమ్ హై, యా రైట్. సో ఆ ఆలోచన ఉండడంలో తప్పు లేదు, కానీ ఆ ఆలోచన ఆ సమయంలో రావడం కరెక్టా కాదా అనేది ఒక క్షణం ఆలోచిస్తే, పిల్లలు చిన్నవాళ్లు అంటే పెరుగుతున్న పిల్లలు, వాళ్ళు పిల్లలకి ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో, అంటే వాళ్ళు పెరిగే వయసులో తల్లి తండ్రి రక్షణ పోషణనే కాదు, అంటే తండ్రి సంపాదించే డబ్బే కాదు, తండ్రి ప్రెజెన్స్, ఆయన ద్వారా వచ్చే గైడెన్స్. తల్లి తండ్రులు వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసుంటారు మనకంటే, మనం ఎదిగే వయసులో వాళ్ల దగ్గర నుంచి వచ్చే ఆ గైడెన్స్ ఉంటుంది చూడండి, మార్గదర్శకత్వం. ఎవ్రీ కొడుకుకి తండ్రి రోల్ మోడల్ ట. అటువంటి తండ్రిని, ఆ రోల్ మోడల్ ని చూస్తూ ఆయన గైడెన్స్ లో పెరగడం అనేది ప్రతి ఒక్క బిడ్డ హక్కు. అది మనం వాళ్ళ కోసం ఏదో చేస్తున్న పని కాదు, అది వాళ్ళ హక్కు, మన బాధ్యత. అటువంటి బాధ్యతను కొద్దిగా పక్కకు పెట్టి నేను వెళ్లి ఇప్పుడే సంపాదించుకుని వస్తాను అనడం కంటే, ఆ ఫార్మేటివ్ ఇయర్స్ లో వాళ్లతో పాటు గడిపి వాళ్ళని, వాళ్ళకి సరి అయిన మార్గదర్శకత్వాన్ని చేసి, వాళ్ళకి ఇవ్వాల్సిన మోరల్స్, ప్రిన్సిపల్స్, వాల్యూస్ ఆఫ్ లైఫ్ నేర్పించి 2 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత అయినా ఈయన వెళ్లి సంపాదించుకు రావచ్చు.
వాళ్ళు అర్థం చేసుకునే స్టేట్ కి వచ్చిన తర్వాత
అది. సో ఆ ఉద్యోగము ఎక్కడికి వెళ్లదు, సీఈఓ పదవి ఎక్కడికి వెళ్లదు, 4 ఏళ్ల తర్వాత కాకుండా 6 ఏళ్ల తర్వాత సీఈఓ అవ్వచ్చు, ఇంకొక 1 సంవత్సరం తర్వాత ఇల్లు కట్టుకోవచ్చు. దానివల్ల మనకి జీవితంలో పెద్దగా కోల్పోయేది ఏమైనా ఉందా అని ఆలోచిద్దాం. ఏముంది, కొద్దిగా లేట్ అవుతుంది అంతే, కానీ దానివల్ల మనం సంపాదించుకుంటున్నది ఏంటి అని ఆలోచిస్తే బిడ్డలకి తండ్రిగా మన బాధ్యతను మనం నిర్వర్తిస్తున్నాం. సో ఆ ప్రయారిటీ, ఏ టైంలో ఏది మోస్ట్ ఇంపార్టెంట్ పని అని తెలుసుకుని దాని మీద మనం టైం స్పెండ్ చేయాలి, కానీ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ని పక్కకి నెట్టి సెకండరీ దాని మీద టైం స్పెండ్ చేసినా అది కూడా వేస్ట్ ఆఫ్ టైమే అవుతుంది.
సో మీరు ఇది చెప్తున్నప్పుడు నాకు స్వామి భక్తులు కొమ్మారెడ్డి భాస్కరరావు గారని ఆయన అనుభవం ఒకటి గుర్తొస్తుంది. ఆయన బై ప్రొఫెషన్ డాక్టర్ అనమాట, కానీ స్వామి సేవా సంస్థల్లో పనిచేయాలి అని ఎంతో తపన ఆయనకి. సో ఆయన, సో రెండు క్లాష్ అవుతున్నాయి బేసికల్ గా. ఒకసారి స్వామి దగ్గరికి ప్రశాంతి నిలయం వచ్చినప్పుడు ఇట్లాగా విన్నవించుకున్నారు స్వామికి, స్వామి ఇట్లాగా నేను డాక్టర్ ప్రొఫెషన్ ని విడిచిపెట్టేసి పూర్తిగా సర్వీస్ లోకి దిగిపోదాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఏబుల్ టు బ్యాలెన్స్ మై టైం ప్రాపర్లీ అని ఆయన స్వామికి విన్నవించుకున్నారు. స్వామి ఒప్పుకోలేదంట, సి నువ్వు మంచి డాక్టర్వి, మంచి డాక్టర్ అయినప్పుడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించి తీరాలి, ఒకవేళ నీకు క్లాషెస్ రెండు బ్యాలెన్స్ చేసుకో టైం ని, దానికి ఎంతవరకు కేటాయిస్తావో కేటాయించి మిగిలిన టైంలో నువ్వు సర్వీస్ చేయి ఒకవేళ. చూడండి స్వామి ప్రయారిటీ గురించి ఎంత క్లియర్ గా డిఫరెన్షియేట్ చేసి చెప్తున్నారు. ఒకవేళ ఒక పరిస్థితిలో నీకు పేషెంట్ చాలా ఇంపార్టెంట్, పేషెంట్ నీడ్స్ యూ అన్న సమయంలో నీకు ఇంకొక సర్వీస్ యాక్టివిటీ వచ్చిందంటే లీవ్ అవుట్ సర్వీస్, గో అండ్ అటెండ్ ది పేషెంట్, దట్ ఈజ్ యువర్ ప్రైమరీ డ్యూటీ అని చెప్పారు. సో ఎంత ఫోకస్డ్ గా స్వామి ఉండాలో చెప్తున్నారు అన్నమాట, మన ధర్మం నిర్వర్తించి తీరాలి. సో ఈ విధంగా ప్రతి భక్తుడిని సరైన మార్గంలో పెట్టే
స్వామి ఎప్పుడు మనల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఆయనే బెస్ట్ ఎగ్జాంపుల్ గా ఉంటారు. మనకి ఎక్కడైనా కన్ఫ్యూజన్స్ వస్తే క్లియర్ చేస్తూ ఉంటారు. అలాగే స్వామి చెప్తారు, మనం దుర్వినియోగం చేస్తూనే ఉంటాం సమయాన్ని. ఎలాగూ అనవసరమైన మాటలు, అవసరం లేని పనులు వీటిల్లో ప్రవేశిస్తూ మనం ఏం చేస్తున్నామంటేట, స్వామి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారు చూడండి, మన దేహాన్ని అంటే మన భగవంతుడిచ్చిన దేహాన్ని, జీవితాన్ని కాలానికి అప్పగించేస్తున్నాం. కాలానికి అప్పగించేసి పోనీ దేనికోసం అప్పగిస్తున్నాం, మంచి పనులక, సర్వీస్, ఏదో అనవసరమైన విషయాలన్నమాట. అంతే ఆ విషయాలు మాట్లాడడం వల్ల, ఆ పనులు చేయడం వల్ల మనకి పెద్దగా మనం సాధిస్తున్నది ఏమీ లేదు అక్కడ. అలా కాకుండా మన జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మనం కాలాన్ని వాడుకోవాలి. మన జీవితం కోసం కాలాన్ని వాడుకోవాలి, కానీ కాలానికి మన జీవితాన్ని ఇచ్చేయకూడదు అని చెప్తున్నారు. అంటే ప్రతి క్షణం, ప్రతిరోజు మంచి పనులు, మంచి ఆలోచనలు చేస్తూ భగవంతుడు నాకు ఇచ్చిన ఈ జీవితాన్ని, సమయాన్ని నేను సరిగ్గా ఉపయోగపెడుతున్నానా లేదా అనే ఆత్మ పరిశీలన చేయడం ఎంతో ముఖ్యమని స్వామి చెప్తూ ఉంటారు. జీవితం మనకి స్వామి అన్ని ఇచ్చారు గణేష్, జీవితంలో అన్నిటితో పాటు జీవితాన్ని కూడా స్వామి ఇచ్చారు. ఈ జీవితం మనకి భగవంతుడిచ్చిన వరంట. ఈ జీవితాన్ని ఎలా గడుపుతున్నాం అనేది మనం భగవంతుడికి ఇచ్చే కానుకట. ఆ విషయం మర్చిపోకూడదు. మనం స్వామికి ఏమైనా ఇవ్వాలనుకుంటే పర్ఫెక్ట్ గా ఇవ్వాలి దాన్ని.
అంతే అంటే మనం పుట్టిన దగ్గర నుంచి యాక్చువల్ గా టైం ఉన్నది అనుకుంటున్నాము, బట్ టైం అయిపోతుంది
అది మనకి తెలియదు.
పుట్టిన దగ్గర నుంచి కౌంట్ డౌన్ మొదలైంది.
విఆర్
ఆల్వేస్ క్లోజ్ టు ది గ్రేవ్. సో స్వామి అందుకే గడిచిపోయిన దాని గురించి ఎక్కువ ఆలోచించకండి, గడవలసింది ఎలాగో మీ చేతిలో లేదు, మీకు ఏమవుతుందో కూడా తెలియదు. అందుకే ఉన్న సమయాన్ని బీ ఇన్ ద ప్రజెంట్, ఎందుకంటే ప్రజెంట్ ఈస్ ద మోస్ట్ ప్రజెంట్. భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ అది, దట్ ఈస్ ఆమ్నీ ప్రజెంట్ అన్నారు. సో అప్పటికి ఆ సమయంలో ఏం చేయాలి అన్న దృష్టితో మనం మెలిగితే మనం ఈ కోరికలపై అరుపుని తప్పకుండా పెట్టుకోవచ్చు. ఈ వనరి ఏదైతే సమయం ఉన్నదో దాన్ని జాగ్రత్తగా
వాడుకోవచ్చు, వేస్ట్ చేయకుండా, వృధా చేయకుండా.
ఆ తర్వాత వచ్చేది అన్నిటికన్నా ముఖ్యమైనది ఎనర్జీ. ఈ ఎనర్జీ వేస్టేజ్ గురించి స్వామి ఎన్ని మార్లు చెప్పారంటే ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. స్వామి ఒకసారి ఒక విద్యార్థితో ఇంటర్వ్యూ రూమ్ లో ఉన్నారంట. ఉన్నప్పుడు ఎందుకో స్వామి కన్ను ఎర్రగా ఉండడం ఆ అబ్బాయి గమనించాడు. గమనించి, స్వామి ఏంటి స్వామి మీ కన్ను ఎర్రగా ఉన్నదంటే, అదేం లేదురా ఇదంతా పర్వాలేదు, పొద్దున్న నేను సబ్బుతో మొహం కడుక్కుంటూ ఉంటే నేను మీలా కాకుండా సబ్బు అంతా మొహానికి పూసుకుని అప్పటిదాకా ట్యాప్ క్లోజ్ చేసుకుని మొహం పూసుకున్న తర్వాత నేను ట్యాప్ ఓపెన్ చేసి నీళ్లు వేసుకుంటాను మొహం మీద, వాటర్ వృధా చేయను అని చెప్పి చెప్తున్నారట. మీరంతా ఏం చేస్తారు, ట్యాప్ ఓపెన్ చేసేసి సబ్బు పూసుకొని మొహం కడుక్కునేంత వరకు ట్యాప్ ఓపెన్ చేసి ఉంచుతారు, అది అట్టర్ వేస్టేజ్. సో నేను అలా చేసే టైంలోని ట్యాప్ ఆన్ చేద్దామని కళ్ళు ఇప్పాను, అప్పుడు సబ్బు కంట్లోకి వెళ్ళింది, అందుకే కళ్ళు ఎర్రగా ఉన్నది, దాని గురించి నువ్వేం వరి అవ్వకు, వాటర్ వేస్ట్ చేయకండి అని స్వామి చెప్పారట.
ఎంత ఇది చెప్తూ ఉంటే నాకు ఒక చిన్న విషయం గుర్తొస్తుంది గణేష్. పిల్లలకి జనరల్లీ ఈ అలవాటు ఎక్కువ ఉంటుంది, పంపు తిప్పి వదిలేస్తూ ఉంటారు వాళ్ళు మొహం కడుకునేదాకా, బ్రషింగ్ చేసుకునేటప్పుడు అంతా. మా ఇంట్లో కూడా ఇలాగే జరుగుతూ ఉండేది. అంటే పిల్లలకి ఎలా చెప్పచ్చు అనే విషయం చెప్తే విని అర్థం చేసుకునే వయసే. సో ఒక రోజు మేము ఇలాగే మాట్లాడుకుంటున్నప్పుడు, మాటల్లో వచ్చినప్పుడు చెప్పానన్నమాట, స్వామి ఎంతో కష్టపడి అనంతపూర్ వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎన్ని గ్రామాల్లో తాగడానికి చుక్క నీళ్లు లేకుండా ఉంటే ఎంత కష్టపడితే స్వామి వాళ్ళకి ఇంటి దాకా నీళ్లు తీసుకెళ్లగలిగారు. భగవంతుడు దైవత్వం పక్కన పెట్టండి, ఈ ప్రపంచంలో ఉన్నందుకు, మనిషిగా వచ్చినందుకు, మానవ రూపంలో స్వామి అవన్నీ ఫాలో అయ్యారు, ప్రతి రూల్ ని ఫాలో అయ్యారు, గవర్నమెంట్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అవుతూ ఒక్కొక్క స్టెప్ దాటుకుంటూ ఇంత పెద్ద వాటర్ ప్రాజెక్ట్ చేశారు, ఎంతో కష్టపడి నీళ్లు ఇచ్చారు. అంత కష్టపడి స్వామి వాళ్ళకి ట్యాప్లో నీళ్లు తెప్పిస్తున్నారు, మనం ఇప్పుడు ఈ నీళ్లు వేస్ట్ చేయొచ్చా ఇలాగో, అప్పటి నుంచి మార్పు అనమాట. సో ఈ ఇలా చిన్న చిన్న విషయాల్లో మనం కొద్దిగా స్వామిని ఎగ్జాంపుల్ గా తీసుకుంటే చాలా జాగ్రత్తగా ఉంటాం, అది నేచురల్లీ వచ్చేస్తుంది, పెద్దగా కష్టపడి నేర్చుకోవాల్సింది ఏమీ ఉండదు.
అండ్ ఒక వెరీ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ ఈ ఎనర్జీ కోసం చెప్తారు స్వామి, ఒక రేడియోతో కంపేర్ చేస్తున్నారు అనమాట. రేడియో ఎప్పుడైతే మనం ఆన్ చేసి ట్యూన్ చేస్తామో, దాని వాల్యూమ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా సరే అది పవర్ తీసుకుంటూ అది ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటుంది, అది ఆన్ అవుతూనే ఉంటుంది, మనం విన్నా వినకపోయినా సరే ఎనర్జీ కన్స్యూమ్ చేస్తుంది. సో మన బాడీ కూడా అదే విధంగా ఒక రేడియో లాంటిది అనమాట. అది కంటిన్యూస్ గా ఎనర్జీని ఉపయోగపెడుతూనే ఉంటుంది. ఒకసారి ఆన్ అయిన తర్వాత, వన్స్ వీఆర్ దేర్ ఆన్ దిస్ ఎర్త్, ఇట్ ఈస్ ఆన్, ఇట్ ఈస్ ఆల్రెడీ బీన్ ట్యూన్డ్. సో మనం ఏ విధంగా, ఏ డైరెక్షన్ లో మనం అది ఛానలైజ్ చేస్తామనేది స్వామి చాలా చక్కగా చెప్తున్నారు. సో ఇఫ్ యూ ట్యూన్ యువర్ మైండ్, యువర్ ఎనర్జీ టువర్డ్స్ డూయింగ్ గుడ్ వర్క్, మంచి పని ఎప్పుడైతే చేస్తున్నామో దెన్ రేడియో సరిగ్గా పనిచేస్తుంది, మీకు ట్రాన్స్మిషన్ సరిగ్గా అవుతుంది, దుర్వినియోగం చేసుకోకుండా కాపాడుకోవచ్చు అనమాట దాన్ని. అందుకే స్వామి ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ చెప్తారు, ఈ వనరులన్నీ మనం జాగ్రత్తగా మితంగా హితంగా వాడుకుంటే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ ఎవరు, ఎవరన్నా కాన్ బనిగా కరోర్పతి చూస్తుంటారు కదా అందరూ, అట్లా మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకుందాం, హౌ కెన్ ఐ బికమ్ అ రిచ్ మ్యాన్? ఇట్స్ నాట్ బై అర్నింగ్ మనీ, ఇట్స్ నాట్ బై అర్నింగ్ కార్స్ అండ్ రిచెస్. లెస్ డిజైర్స్ ఉన్న మనిషి అతనే మోస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అని స్వామి చెప్తారు. ఒక స్టేట్మెంట్ లో స్వామి అన్ని ఫినిష్ చేసేస్తారు. అండ్ వెరీ వెరీ ఫేమస్ కొటేషన్ ఆఫ్ స్వామి, లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ మేక్ ట్రావెల్ అ ప్లెజర్. సో ఇది చెప్తుంటే ఒక్కసారి ఫైనల్ గా డిజైర్స్ ఉండొచ్చు కానీ దేనికి డిజైర్ ఉండాలని స్వామి ఒక ఫినిషింగ్ టచ్ ఇస్తారనమాట. డిజైర్ ఫర్ గాడ్, డిజైర్ ఫర్ గాడ్. ఇప్పుడు స్వామి ఒక 3-step స్టేట్మెంట్ చెప్తారు, గాడ్ ఫస్ట్, వరల్డ్ నెక్స్ట్, ఐ లాస్ట్. ఇప్పుడు ప్రపంచం ఎట్లా ఉందంటే ఐ ఫస్ట్, అదర్స్ నెక్స్ట్, గాడ్ లాస్ట్. సో ఇఫ్ యువర్ ప్రయారిటీ ఇస్ గాడ్ ఇన్ ద బిగినింగ్, ఇఫ్ యూ డిజైర్ ఫర్ గాడ్, ఆటోమేటికల్లీ అన్ని ప్లేస్ లో పడిపోతాయి అనమాట. అండ్ దీనికి ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ తో మనం కంక్లూడ్ చేద్దాము, ఎందుకంటే ఈ సీలింగ్ ఆన్ డిజైర్స్ మీద మనం మాటలు ఎక్కువ మాట్లాడుతున్నట్టు నాకు అనిపిస్తుంది కానీ అవసరం కాబట్టి మనం చెప్తున్నాము. ఒకసారి పూర్ణచంద్ర ఆడిటోరియంలో స్వామి పిల్లలందరినీ పిలిచి డిఫరెంట్ డిఫరెంట్ గిఫ్ట్స్ పంచిపెడుతున్నారంట. అంటే స్వామి ఆ ప్రదేశంలో లేరు ఆ సమయంలో, సీనియర్ స్టూడెంట్స్ చేత అది డిస్ట్రిబ్యూట్ చేయిస్తున్నారు. ఒక్కొక్కరికి షేవింగ్ సెట్స్, టాయిలెట్ కిట్స్, సబ్బులు, పర్ఫ్యూమ్లు, ఇలా అన్ని ఎలక్ట్రిక్ రేజర్స్, ఎన్నో ఐటమ్స్. అందరూ ఐటమ్స్ లో కూర్చొని పాపం పిల్లలు కదా, చూడండి ఆ చిన్న ఏజ్ లో స్వామి ఆ థాట్ ని వాళ్ళ మైండ్ లో వేస్తారనమాట. సో ప్రయారిటీస్ గాడ్ అని ఈ కోలాహలం జరుగుతోంది. సడన్ గా షన్ సౌండ్ వినిపించిందంట. వినిపిస్తే అప్పుడు అందరూ సైలెంట్ అయ్యి ఒకసారి ఇటువంటి చూస్తే ఆ కర్టెన్ వెనకాత నుంచి స్వామి వచ్చి చూస్తున్నారంట పిల్లలందరూ ఏం చేస్తున్నారు. అప్పుడు స్వామి చెప్పారు, చూడండి రా, నేను ఇచ్చే క్రియేషన్ మీద మీకు మనసున్నది కానీ ఈ క్రియేటర్ కోసం ఎవరు అడగటం లేదు. నోబడి వాంట్స్ ద క్రియేటర్, అందరు క్రియేషన్ గురించే పరిగెడుతున్నారు. నాకు ఈ వస్తువు కావాలి, ఈ వస్తువు కావాలంటున్నారు కానీ నాకు స్వామి కావాలని ఎవరన్నా అడుగుతున్నారా అని అన్నారట. సో మనం ఈ దసరా నవరాత్రుల్లో భాగంగా స్వామిని ప్రయారిటీగా పెట్టుకుని మన కోరికలు భగవంతుని కొరకు ఎంపిక చేసుకుని చాలా జాగ్రత్తగా భగవంతుణ్ణి ప్లీజ్ చేసే అవకాశం స్వామిని మనకి అందించమని ప్రార్థిస్తూ సాయిరాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ బి సురేష్ కుమార్, రామ్మోహన్ నాగవెల్లి, శ్రీమతి బి అన్నపూర్ణ, శ్రీ టి నిరంజన్. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ జిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్ర జాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ ఘంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. ఈనాడు చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు,
భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్య చరణారందాలకు ప్రణామాలు. రేడియో సాయి శ్రోతలకు దసరా శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన ఈ దసరా సమయంలో జగజ్జన్య యొక్క దివ్య అవతార గాథలను కొన్నిటిని మనం చెప్పుకుందాం. సావర్ణి సూర్యతనయో యోమను కథ్యతేష్టమ నిశామై తదుత్పత్తిం విస్తరాతు గదతో మమ. పూర్వం సూర్యుని యొక్క కుమారుడైన సావర్ణి అనే ఆయన ఒక మనువుగా ఉండేవాడు. ఆయనకి ఆ మనుత్వం ఎలా వచ్చింది అనే విషయం మనం తెలుసుకుంటే మహామాయ యొక్క ప్రభావం ఎంత గొప్పది అనేది తెలుస్తుంది. స్వారోచిష మన్వంతరానికి పూర్వం సురథుడు అనే మహారాజు చైత్రవంశంలో పుట్టిన ఆయన ఉండేవాడు. ఆయన ప్రజల్ని బాగా పాలించేవాడు, తన కుమారులుగా పాలించేవాడు. అయితే అతనికి కొందరు శత్రువులు వచ్చారు. మన మానాన మనం ఉంటుంటే కూడా కొందరు మనని ద్వేషిస్తూ ఉంటారు. వాళ్లను కోలావిధ్వంసులు అంటారు. వాళ్లు ఈ స్వరథుని పైన దండయాత్రకు వచ్చారు. పెద్ద యుద్ధం జరిగింది. అతడు యుద్ధం చేశాడు కానీ శత్రువులు ఇతని దేశాన్ని ఆక్రమించారు. ఇతని మంత్రులు ఉంటారు కదా, ఈ మంత్రులు అవతర వాళ్లతో చేతులు కలిపారు. దాంతో ఇతని యొక్క ధనాగారం, సైన్యం, తన పట్టణం అన్నీ శత్రువులకు స్వాధీనమైపోయాయి. ఆ రాజు వేటకు వెడుతున్నాను అనే వంకతో ఒంటరిగా గుర్రం ఎక్కి రథానికి వనానికి వెళ్ళిపోయినాడు. అక్కడ ఆశ్రమంలో ఓ మహర్షి కనబడ్డాడు. ఆ మహర్షిని ఈయన గౌరవించాడు. ఈ మహారాజుని మహర్షి సత్కరించాడు. ఆశ్రమంలో ఉన్నాడు. అతని మనస్సులోపల కలత కలుగుతోంది. మమకారం, నా రాజ్యం, నా ప్రజలు, వాటి గురించి ఆలోచిస్తున్నాడు. నేను నా రాజ్యాన్ని పూర్వం బాగా పాలించాను, ఇప్పుడు మరి ఇతరులు ఆక్రమించారు కదా, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళు ధర్మంగా పరిపాలిస్తారా? నా మంత్రి ఉన్నాడు, వాడు శూరహస్తి అనేవాడు, మదం కలవాడు, వాడిప్పుడు వైరులకు వశపడిపోయినాడు. వాడు నా దగ్గర ఉన్నట్టుగా భోగాలు అనుభవించగలుగుతాడా? పూర్వం నా అనుచరులందరూ ధనం, భోజనాలు మొదలైన వాడితో ఆనందంగా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటారు? ఆ వచ్చిన రాజులు వ్యర్థంగా ధనాన్ని ఖర్చు పెట్టేసి ధనాగారం అంతా పాడు చేస్తారేమో, ధనాగారం అంతా నాశనమైపోతుందేమో, ఇలా ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆశ్రమానికి ఒక వైశ్యుడు వచ్చాడు. ఆయన ఎవరు బాబు అని అడిగాడు. అడిగితే అతడు చాలా దుఃఖంగా ఉన్నాడు. ఏమిటి నీ దుఃఖం అడిగాడు మహారాజు. వైశ్యుడు చెప్పాడు, నన్ను సమాధి అంటారు, నేను వైశ్యుణ్ణి, సంపన్నుణ్ణి. అయితే నా సంతానం, భార్య ధనలోభం వలన నన్ను నెట్టేశారు. నా వాళ్ళు ఎవరూ లేకుండా అయిపోయింది. వాళ్ళు నా డబ్బు తీసేసుకున్నారు. నేను ఈ వనానికి వచ్చాను, చాలా దుఃఖంగా ఉన్నాను. నా బంధువులందరూ నన్ను వదిలేశారు. అయితే ఇక్కడికి వచ్చాక నాకు బాగా బాధగా ఉంది. నా కొడుకులు కులాసాగా ఉన్నారా లేదా, నా వాళ్ళంతా ఎలా ఉన్నారు, నా భార్య ఎలా ఉందో, వాళ్ళందరూ క్షేమంగా ఉన్నారా లేదా, వాళ్ళు మంచో చెడో, ఎలాంటి వాళ్ళు, ఎలా నడుస్తున్నారో ఏమిటో, అందుకోసం బాధపడుతున్నాను అన్నాడు ఆ వైశ్యుడు. రాజు అడిగాడు, ఏమయ్యా, వాళ్ళు లోభంతో నిన్ను నెట్టేశారు కదా, వాళ్ళ మీద నీకు ఈ ప్రేమ ఏమిటి? వైశ్యుడు చెప్పాడు, నిజం చెప్పావు, కానీ ఏం చేయను, నా మనసు నా మాట వింటర్లేదు. వాళ్ళు నాపై ప్రేమ లేకుండా నెట్టేశారు ధనలోభంతో, కానీ నా మనస్సు వాళ్ళ మీదే ఆసక్తితో ఉంటుంది. ఏం చేయను, నేను మనసులో ప్రేమభావం ఉంది, వాళ్ళు దుర్మార్గులైనా ఏం చేయను, నేను ఈ కలత పోవటం లేదు. ఎలా చేస్తే ఈ మనసు కలత తొలగుతుందో నాకు అర్థం కావటం లేదు. అప్పుడు ఆ రాజు ఈ వైశ్యుడు ఇద్దరు కూడా మహర్షి దగ్గరికి వెళ్లారు. వెళ్లి ఆయనతో మాట్లాడారు. అయ్యా, మిమ్మల్ని ఓ విషయం అడుగుదాం అనుకుంటున్నాం. ఈ మనస్సు నా అధీనంలో లేకుండా దుఃఖాన్ని కలిగిస్తుంది. నాకు రాజ్యం పోయింది, కానీ ఆ రాజ్యం పైన, రాజ్యంలో ఉండేవారిపైన మమత తొలగటం లేదు. ఏం తెలియనివాడి కింద, నాకు తెలిసినా సరే తెలియనివాడు బాధపడినట్టుగా బాధపడుతున్నాను. అలాగే ఈయన ఉన్నాడు, ఈయన భార్యాపుత్రులు వదిలేశారు, అవమానించారు, కానీ అక్కడ ప్రేమతో బాధపడుతున్నాడు. ఇలా మేమిద్దరం చాలా దుఃఖంలో ఉన్నాం. అక్కడ దోషం ఉంది అని తెలిసిన మమకారం వలన మనసు అట లాగుతున్నది. మహాభాగా, తెలిసిన వాళ్ళకు కూడా ఈ మోహం ఏమిటి? వివేకం కలిగి ఉన్న ఈ అంధత్వం ఏమిటి? ఈ మూఢత్వం ఏమిటి? ఋషి అడిగాడు. జ్ఞానం అనేది ఒకటి ఉంది, సమస్త జంతువులకు ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. ఈ విషయాలు మరి ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ లోకంలో పగటివేళ కొన్ని ప్రాణులకు కళ్ళు కనబడవు, కొన్ని ప్రాణులకు రాత్రి కనబడవు, మరికొందరు రాత్రి పగలు చూడగలుగుతారు. మనుషులు మాత్రమే జ్ఞానం కలవాళ్లు కాదు, పశువులు, పక్షులు, మృగాలు వాటికి కూడా ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అయితే మనుషులకు జ్ఞానం విశేషంగా ఉంటుంది. జ్ఞానం ఉన్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో పొరపడతాం. మనుషులకు మాత్రమే జ్ఞానం ఉంది అనుకోక్కర్లేదు. పక్షులు ఉంటాయి, ముక్కుతోటి ఈ గింజల్ని ఏరుకు వచ్చి ఆకలితో పీడింపబడే పిల్లలకు పెడుతుంటాయి. ఇలాగా మనుష్యులు, పెద్ద పుల్లు, మిగిలిన జంతువులు తమ సంతానంపై ప్రేమతో ఉంటాయి కదా. ఈ మమత్వం అనేది ఒక పెద్ద సుడిగుండం లాంటిది, మోహం అనేది ఒక పెద్ద గోతి లాంటిది. దీంట్లో అందరూ పడిపోతుంటారు. దీనికి కారణం మహామాయా ప్రభావం. ఈ మహామాయా ప్రభావం వల్లనే ఈ ప్రపంచం యొక్క స్థితి కలుగుతున్నది. ఈ విషయంలో ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకప్పుడు జగత్పతే యోగ నిద్రలో ఉండిపోయినాడు. జగత్పతి అయిన హరే మహామాయ వలన నిద్రలో ఉన్నాడు అంటే ఇక ఇతరుల మాట చెప్పేదేంటి? జ్ఞానుల యొక్క మనస్సును కూడా ఆ భగవతి అయినటువంటి దేవి బలాత్కారంగా ఆకర్షించి మోహంలో పడవేస్తూ ఉంటుంది. ఆమె ఈ జగత్తును సృష్టిస్తోంది. చరాచరమైనటువంటి జగత్తు ఆమె సృష్టిస్తున్నది. ఆమె ప్రసన్నురాలై వరాలిస్తూ ఉంటుంది. ఆమె అనుగ్రహిస్తే మోక్షం కూడా ఇస్తుంది. ఆమె పరమ విద్య, ముక్తికి హేతు అవుతుంటుంది. అజ్ఞానులకు సంసార బంధాన్ని కూడా ఆ సర్వేశ్వరేశ్వరే కలిగిస్తూ ఉంటుంది అని మహర్షి చెప్పాడు. రాజుగారు అడిగారు, ఎవరా మహాదేవి? మీరు మహామాయ అంటున్నారే, ఆమె ఎప్పుడు పుట్టింది? ఆమె ఏం చేస్తుంది? ఆమె స్వభావం ఏమిటి? ఆమె స్వరూపం ఏమిటి? ఇదంతా వినాలి అనుకుంటున్నాను. ఆమె నిత్యురాలు అంటారు, జగత్తంతా ఆమె స్వరూపం అంటారు. ఆమె మళ్ళీ పుట్టడం ఏమిటి? దేవతల యొక్క కార్యాన్ని సిద్ధింపచేయడం కోసం ఆమె ఆవిర్భవిస్తుంది అని చెప్తారు. ఆమె వివరాలు చెప్పండి అని అడిగారు. అడిగితే అప్పుడు ఆ ఋషి చెప్పడం ప్రారంభించారు. దేవతల యొక్క కార్యాన్ని నెరవేర్చడం కోసం ఆమె ఆవిర్భవించినప్పుడు ఆమె పుట్టింది అంటారు. నిజానికి ఆమె నిత్యురాలే. ఒకప్పుడు ఈ జగత్తంతా సంపూర్ణ సముద్రమయంగా ఉన్నది. అంత ఏకారణం అప్పుడు, అనేక సముద్రాలు లేవు. అంటే అంతా సముద్రమే అయిపోతే ఇంకే ఏకారణమే కదా, ఒకే సముద్రం. అప్పుడు విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నాడు. ఆదిశేషుపై పవళించి ఉన్నాడు కల్పాంతకాలం. ఆయన యొక్క ఈ చెవిలో ఉండే గులువు నుంచి ఇద్దరు ఘోరమైనటువంటి రాక్షసులు బయలుదేరారు. వాళ్ళని మధువు, కైటభుడు అంటారు. వాళ్ళ స్వభావం అది, బ్రహ్మదేవుణ్ణి చంపాలి అని అనుకున్నారు వాళ్ళు. విష్ణుమూర్తి యొక్క నాభికమలంలో బ్రహ్మదేవుడు ఉన్నాడు. బ్రహ్మదేవుణ్ణి చంపాలని వాళ్ళు బయలుదేరారు. వాళ్ళిద్దరు అసురులు, గ్రమైన వాళ్ళు. జనార్దనుడు గాఢ నిద్రలో ఉన్నాడు, యోగ నిద్రలో ఉన్నాడు. అప్పుడు ఆయన ఏం చేయాలో తోచలేదు బ్రహ్మదేవుడికి. యోగ నిద్రను స్తోత్రం చేశాడు ఏకాగ్ర మనస్సుతోటి. అలా ధ్యానం చేస్తుంటే ఆ జగజ్ఞాన్ని అనుగ్రహించిందనమాట. అంటే ఈ మాయ నిద్రారూపంలో, యోగ నిద్రారూపంలో ఆయన్ని ఆవహించింది కనుక ఆ విశ్వేశ్వరిని, జగద్ధాత్రిని స్థితి సంహారాలు చేసేటువంటి ఆ నిద్రాదేవిని ధ్యానం చేశాడు ఆయన. త్వం స్వాహ త్వం సదా త్వం హి వషట్కార స్వర ఆత్మికా సుధా త్వం అక్షరే నిత్యే త్రిధా మాత్రాత్మిక స్థితాగా. ఓ జనని, నీవే స్వాహాదేవి, నీవే స్వధాదేవి, నీవే అమృతరూపిణివి, నీవే ప్రణవరూపిణివి, ఇలాగా ఆయన గొప్ప స్తోత్రం చేశాడు. ఈ స్తోత్రం ఎప్పుడైతే చేశాడో అప్పుడు ఆ తల్లి అనుగ్రహించింది. ఈయన ఏం కోరుతున్నాడు, జగత్స్వామి అయినటువంటి అచ్యుతనకు ఈ యోగ నిద్ర తొలగాలి, ఆయన మెళుకు రావాలి. మెళుకు వస్తే రక్షణ బాధ్యత కలిగిన ఆ స్వామి ఈ అసురులను సంహరిస్తాడు, అది ఆయన కోరిక. అప్పుడు ఆ నిద్రాదేవి అంటే తామసీ కళ అంటారు, ఆ జగజ్జన్లో సాత్వికీ కళ, రాజసీ కళ, తామసీ కళ ఉంది. ఈ తామసీ కళే యోగ నిద్రను కలిగించింది. ఆ తామసీ కళని ప్రార్థించాడు బ్రహ్మదేవుడు. విష్ణుమూర్తిని మేలుకొల్పాలి, విష్ణుమూర్తి మధుకేటవులను సంహరించాలి. అప్పుడు ఏమైంది, ఆ విష్ణుమూర్తి యొక్క కళ్ళు, ముఖము, నాసిక, బాహువులు, హృదయం వీటన్నిటి నుండి ఆ శక్తి బయటకు వచ్చింది, ఎదురుగుండా నిలిచింది, బ్రహ్మదేవుని యొక్క ఎదుట నిలిచింది. దాంతో జగన్నాథుడైన జనార్దనుడు లేచాడు. ఆయన ఇంతవరకు ఆదిశిషుపై పడుకుని ఉన్నాడు. అతను ఎదురుగుండా కనబడ్డారు మధుకేటపులు, దుర్మార్గులు, అతి వీర్య పరాక్రమం కలవాడు. వాడు క్రోధంతో, ఎర్రటి కళ్లతో బ్రహ్మదేవుణ్ణి తినేయడానికి వచ్చేస్తున్నారు. అప్పుడు ఆ స్వామి లేచి వాళ్లతో యుద్ధం ప్రారంభించాడు. అది సృష్టి జరగని కాలం, ప్రళయకాలం. 5000 సంవత్సరాలు యుద్ధం చేశారు. అప్పుడు ఆయుధాలు ఏమున్నాయి, బాహువులతోనే యుద్ధం, కుస్తీ పడుతున్నారన్నమాట. వాళ్ళు అతి బలంతో ఉన్నారు, ఉన్మత్తులై ఉన్నారు, మహామాయా విమోహితులై ఉన్నారు. వాళ్ళు అన్నారు, వరం కోరుకో, ఇస్తామన్నారు. ఏంటి వరం ఇవ్వడం ఏంటి, వాళ్ళు అలా అన్నానికి ఒక కారణం ఉంది. తాము ఇద్దరు, ఎదుట ఉన్నవాడు ఒకడు, తమతో ఆయన అంత యుద్ధం చేస్తున్నాడు అని వరం కోరుకున్నారు. అంటే వెంటనే అవకాశం దొరికింది. భగవానుడు అన్నాడు, మీరు సంతోషించారా, వరమిస్తారా, సంతోషం. మీరిద్దరూ నా చేతిలో మరణించాలి, ఎందుకంటే వేరే వరం ఏం కావాలి ఇప్పుడు. వాళ్ళు అనుకున్నారు, అరే మనం అతడేదో మహాయోధుడు యుద్ధం చేస్తున్నాడు అనుకున్నాం, మోసపోయాం, కనుక ఇతన్ని మనం పల్టీ కొట్టించాలి, ఎక్కడ చూసినా అంతా నీళ్లే కనబడుతున్నాయి, కనుక నీళ్లు లేని చోట మమ్మల్ని సంహరించు అడిగారు వాళ్ళు. ఆయన సరే అన్నాడు. ఆయన శంఖచక్ర గదాధారి, ఆయనకి శక్యం కాందే ఉంది. తన యొక్క తొడను బాగా పెద్దది చేశాడు, చేసి తన చక్రంతో వాళ్ళ శిరస్సుని నరికేశాడు. ఇలాగా బ్రహ్మగారు స్తోత్రం చేయడం వలన ఆ జగజ్జన్ని అవతరించిన అవతారం ఇది. దీన్ని మహాకాళి అవతారం అంటారు, అవతారం అంటారు. అంటే ప్రకృతిలో తామసీకళ అన్నమాట. ఆమె యొక్క ప్రభావం ఇంకా చాలా ఉంది. సృష్టి ప్రారంభంలోనే, అంటే సృష్టి ఇంకా జరగడానికి పూర్వమే చూపిన ఒక గొప్ప అవతారం ఇది, మహాకాళీ రూపం. ఈ మహాకాళీ రూపం అనేది చాలా గొప్పది. ఈ కాళినే సాత్వికంగా ఆరాధించాడు రామకృష్ణ పరమహంస. విశేషం ఏంటంటే ఏ దేవతా రూపాన్ని ఆరాధించినప్పటికీ కూడా వ్యక్తి కోరిక లేకుండా, స్వార్థం లేకుండా, నిష్కామ భక్తితో ఆరాధించినట్లయితే దానివలన వాళ్ళు సిద్ధిని పొందగలుగుతారు. వ్యక్తి కోరికతో, స్వార్థంతో లేదా ఇతరులకు హాని కలిగించాలి ఇలా కోరాడనుకోండి, దానివలన పరమ ప్రయోజనాన్ని పొందలేరు. శ్రద్ధగా ఆరాధన చేస్తే ఎంతో కొంత ఫలం కలుగుతుంది, కానీ పరమ ప్రయోజనాన్ని పొందడం శక్యం కాదు. ఇది ప్రధానంగా గుర్తుంచుకోదగినటువంటి అంశం. రామకృష్ణ పరమహంస మహానుభావుడు కోరిక లేకుండా నిష్కామ భక్తితో ఆరాధించడం వలన, ఈ మహాకాళి ఆరాధన వలననే ఆయనకు అజ్ఞానం తొలగి జ్ఞానం కలిగింది, లోకానికి మార్గదర్శనం చేయగలిగాడు. కనుక వ్యక్తులు ఆ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఇంతకీ ఆ రాజు, ఆ వైశ్యుడు, ఆ మహర్షి వలన ఈ అవతారం విన్నారు. ఈ అవతారమే కాదు, మరో రెండు అవతారాలను గురించి కూడా విన్నారు. ఆ అవతారాలు తర్వాత మనం చెప్పుకుంటాం. ఈ దేవి అవతారాలు తెలుసుకోవడం వలన ఏమైంది, వాళ్లకు జ్ఞానోదయం కలిగింది. దేవి యొక్క మహాత్మ్యం చాలా గొప్పది. ఎన్ని గ్రంథాలు వర్ణించాయో, దేవీ భాగవతంలో దేవి మహాత్మ్యమే 18,000 శ్లోకాల్లో వర్ణించారు. అలాగే మార్కండే పురాణంలో దేవీ మహాత్మ్యం 700 శ్లోకాల్లో వర్ణించారు. దాన్ని సప్తశతి మహామంత్రము అంటారు. ఇది కాక కాళికా పురాణం అని మరో గ్రంథం ఉన్నది. ఇక్కడ కాళీదేవి మహాత్మ్యం ప్రత్యేకించి ఉంది. ఇవి కాకుండా తంత్ర గ్రంథాలు ఉన్నాయి. తంత్ర గ్రంథాల్లో దేవి ఆరాధించే పద్ధతి, దేవి యొక్క గొప్పతనం ఇవన్నీ చాలా బాగా వర్ణించడం జరుగుతుంది. ఈ గాథ, ఈ మహాత్మ్యం విన్న తర్వాత వాళ్ళకి సంతోషం కలిగింది. ఋషి ఏమని చెప్పాడంటే, ఆ తల్లి యొక్క ప్రభావం వలన ఈ జగత్తంతా ధరించబడుతోంది. ఆమె విష్ణుమాయా, ఆమె అనుగ్రహిస్తే విద్యను ప్రసాదిస్తుంది. విద్య అంటే బ్రహ్మ విద్య, జ్ఞానాన్నే ప్రసాదిస్తుంది. కనుక మీరిద్దరూ కూడా వివేకాన్ని పొందిన వారిని ప్రవర్తించండి. ఆ తల్లి ప్రభావం వలననే లోకం మోహంలో పడుతూ ఉంటుంది. ఆ తల్లిని శరణు వేడండి. ఆమెను ఆరాధించినట్లయితే భోగం, స్వర్గం, మోక్షం కూడా ప్రసాదిస్తుంది అని ఆయన చెప్పాడు. అప్పుడు ఆ సురధుడు మహర్షికి నమస్కారం చేసి, వివేకాన్ని పొందినవాడే, ఆయన వైరాగ్యాన్ని పొందాడు. ఎందుకంటే రాజ్యం పోయింది, అతి మమత చేత తాను బాధపడుతున్నాడు, కనుక తాను వైరాగ్యాన్ని పొంది తపస్సు చేయాలి అనుకున్నాడు. వైశ్యుడు కూడా ఆయన వెంట తపస్సు చేయడం కోసం వెళ్ళాడు. వాళ్ళిద్దరికీ ఇప్పుడు కోరిక ఏమిటంటే జగజ్జన్ని దర్శించాలి అని. వాళ్ళ దగ్గర ఏమున్నాయి అక్కడ వస్తువులు? ఏమున్నాయి ఆరాధన చేసే వాళ్ళకి ఏవో వస్తువులు ఉంటాయి. ఆ సన్నిహితంగా అక్కడ నదిలో ఉండేటువంటి ఇసుకతో అమ్మవారి యొక్క మూర్తిని తయారు చేసుకుని వాళ్ళిద్దరూ అక్కడ తపస్సు ప్రారంభించారు. దేవి సూక్తాన్ని జపిస్తూ ఉన్నారు. ఆ ఇసుకలోనే, ఆ ఇసుకతోనే అమ్మవారి మూర్తిని చేసి అక్కడే ఆరాధిస్తున్నారు. పుష్పాలు, ధూపం, దీపం, నైవేద్యం, తర్పణాలు అన్నీ ఇస్తున్నారు. వాళ్ళు ఉపవాసాలు చేస్తున్నారు, మనసును స్వాధీనం చేసుకున్నారు, మనసుని దేవీమయం చేశారు. ఆ అమ్మగారి, అమ్మవారికి వారు ఆరాధన చేస్తున్నారు. ఇలాగా ఆరాధిస్తూ ఉండగా 3 సంవత్సరాలు గడిచాయి. అన్నాళ్ళు నియమంగా ఉన్నారన్నమాట. జగజ్జన్ని అనుగ్రహించింది, ఆమె ప్రత్యక్షమైంది. రాజా, నువ్వు ఏం కోరుకుంటున్నావో అది నీకు లభిస్తుంది, నేను సంతోషించాను. అంటే రాజుగారికి మంచి రాజ్యం కావాలనుంది, తృప్తి కలగలేదు. పూర్వం రాజ్యం చేస్తుంటే మధ్యలో పోయింది కదా, అందువలన మధ్యలో రాజ్యం తొలగిపోకుండా నీ రాజ్యాన్ని పాలించాలి అని కోరుకున్నాడు. శత్రువులందరూ కూడా మరి తొలగిపోవాలి అని కూడా కోరుకున్నాడు. వైశ్యునికి మాత్రం పూర్తి జ్ఞానం కలిగిపోయింది. ఆయన నాకు జ్ఞానం కావాలి, నాది నేను అనేటువంటి భావం తొలగిపోవాలి, అంటే అహంకార మమకారాలు తొలగిపోవాలి అని కోరుకున్నాడు. దేవి అన్నది, నాయనా తొందరలోనే నీ రాజ్యం నీకు లభిస్తుంది, శత్రువుల్ని నాశం చేస్తావు, అప్పుడు హాయిగా ఉంటావు. కొంతకాలం పరిపాలన చేశాక ఈ శరీరం వదిలాక రాబోయే జన్మలో నువ్వు వివస్వంతుని యొక్క కుమారుడు అవుతావు, అప్పుడు నిన్ను సావర్ణి అనే పేరుతో పిలుస్తారు. నువ్వు ఒక మనువు అవుతావు, మనువై చిరకాలం భూమిపైన ధర్మ పరిపాలన చేస్తావు అని చెప్పి వరం ఇచ్చింది ఆవిడ. వైశ్యను కూడా వరం ఇచ్చింది, నాయనా నువ్వు జ్ఞానం కావాలి అనుకుంటున్నావు కదా, నీకు జ్ఞానం లభిస్తుంది, అహంకార మమకారాలు తొలగిపోతాయి. అంటే జగజ్జన్య యొక్క ఆరాధన వలన భోగాలు కావలసిన వాళ్ళకి భోగాలు కలుగుతాయి, మోక్షం కావలసిన వాళ్ళకి మోక్షం కలుగుతుంది. ఇది విశేషం. మామూలుగా అయితే భోగం మోక్షం ఇవి రెండు కూడా పొందడానికి దారులు పరస్పర విరుద్ధాలు, రెండు ఒక చోట ఉండవు. భోగం ఉన్న చోట మోక్షం ఉండదు, మోక్షం ఉన్న చోట భోగం ఉండదు. ఎందుకంటే భోగం కావలసిన వాళ్ళు భోగానుగుణమైన ప్రయత్నాలు చేస్తారు, మోక్షం కావలసిన వాళ్ళు సర్వసంగాలు వదులుకుని అహంకార మమకారాలు వదులుకుని సాధన చేస్తారు. కానీ జగజ్జన్య యొక్క అనుగ్రహం వలన భోగమోక్షాలు రెండూ సిద్ధిస్తాయి. ఇది ఇక్కడ విశేషం. ఆ జగజ్జన్యని వాళ్ళు ప్రార్థన చేశారు, దేవు వలన వరాలను పొందారు. పొంది ఆ సురథుడనేటువంటి మహారాజు మళ్లీ జన్మలో సూర్యుని వలన పుట్టాడు, అంటే సూర్యుని యొక్క కుమారుడిగా పుట్టాడు. అప్పుడు అతడు సావర్ణి అనేటువంటి మను అయ్యాడు. చూడండి, దేవీ ఆరాధన వలన ఎంత ప్రయోజనం ఉన్నదో. ఆ జన్మలో రాజ్యాన్ని పొందాడు, భోగాలు అనుభవించాడు, మళ్లీ జన్మలో మనువుగా కూడా ఆవిర్భవించాడు. మరి ఆ వైశ్యుడో సాక్షాత్తు మోక్షమే పొందాడు, జ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందాడు. కనుక దేవీ ఆరాధన అనేది అన్ని విధాల అనుగ్రహి అనుకూలించేది. శంకర భగవత్పాదాచార్య వారు చెప్తారు అనంటే, అమ్మ ఏ తప్పు చేసినా క్షమిస్తుంది, బయట వాళ్ళు తప్పు చేస్తే నువ్వు తప్పు చేశావంటారు, అమ్మ మాత్రం అలా మనసులో పెట్టుకోదు. అందుకని జగదాధారమైన పరమాత్మను తల్లిగా ఆరాధించినట్లయితే ఆ తల్లి తొందరగా అనుగ్రహిస్తుంది. అమ్మలో ఉండేటువంటి ఆ ప్రేమభావాన్ని ఆ జగజ్జననిగా దర్శించినట్లయితే ఆ జగజ్జనని ఏం చేస్తుంది, అనుగ్రహిస్తుంది అని. ఇలాగా ఆ తల్లి అనుగ్రహించి ఆమె అంతర్ధానాన్ని పొందింది. తర్వాత వీళ్ళు ఆ తల్లిని చాలా భక్తితో స్తోత్రం చేశారు, వరాన్ని పొందారు అనుకున్నట్టుగానే వాళ్లకు ఆ ప్రయోజనాలు కలిగాయి అని చెప్పని దేవి యొక్క అవతారాన్ని మార్కండేయ పురాణంలో సంగ్రహంగా చెప్పారు. ఇదే విషయాన్ని దేవీ భాగవతంలో విస్తృతంగా వర్ణించారు. దేవీ భాగవతంలో దేవి యొక్క అనేక అవతార గాథలు ఉన్నాయి, దేవికి చాలా అవతారాలు ఉన్నాయి. అందులో చాలా ఎక్కువ అవతార గాథలు దేవీ భాగవతంలో మనకు లభిస్తాయి. మరి మిగిలిన చోట్ల కొంచెం కొంచెంగా వర్ణన ఉంటుంది. కనుక ఆ జగజ్జన్ని ఆరాధించినట్లయితే ఇహం పరం అన్నీ లభిస్తాయి. దేవీ భాగవతంలోనే కాకుండా మార్కండేయ పురాణంలో కూడా ఆ తల్లి యొక్క ఆరాధన పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ ఆరాధనా పద్ధతుల్ని మనం అవలంబించినట్లయితే ఇహపరాలకు బెంగపడక్కర్లేదు. భారతీయులకు ఉండేటువంటి గొప్ప అదృష్టం ఏమిటంటే, ఇక్కడ ఈ కల్పంలోనే కాదు అనేక కల్పాల్లో దేవి అవతరించింది. ఇప్పుడు మనకి నిన్న మొన్న భగవాన్ సత్యసాయిబాబా వారు అవతరించినట్లే ఎన్నోసార్లు ఇక్కడ భగవంతుని యొక్క అవతారాలు ఉన్నాయి. ఈ అవతారాల వలన మనకు నిత్య జీవితంతో పాటుగా భగవంతుని పట్ల ఒక విశ్వాసం, ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి ఒక బలమైన విశ్వాసం ఉంది. ఈ విశ్వాసం వలన సాధన చేస్తాం. జీవితంలో మనం ఎలా అయితే ధనం కోసం భోగాల కోసం ప్రయత్నం చేస్తామో అలాగే భగవద్ అనుగ్రహం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా ఈ లోకంలో ఇబ్బందులు తొలగడం కోసం, భగవద్ అనుగ్రహం ద్వారా మోక్షాన్ని పొందడం కోసం సాధన చేస్తూ ఉంటాం. ఈ సాధన చేయడం వలన మనకు జీవితంలో అనుభూతి కలుగుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, ఉన్నాడో లేడో అనే భావన కాకుండా ఆయన ఉన్నాడు, మన అనుగ్రహిస్తాడు అనేటువంటి ఒక బలమైన విశ్వాసం వస్తుంది, అనుభూతి వస్తుంది. దాని ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతాం. అందుకే ఈ మార్కండేయ పురాణంలోనే ఆ తల్లిని గురించి ఇలా ప్రార్థించారు. దుర్గే స్మృత హరసి దుఃఖమశేషజంతో స్వస్థై స్మృత మతిమతీవ శుభాందదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి ఖాతదన్యా సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. అమ్మా దుర్గమ్మ, నిన్ను స్మరిస్తే సకల ప్రాణులకు దుఃఖాన్ని తొలగిస్తావు. సామాన్యంగా దుఃఖంతో ఉన్నవాళ్ళు దుఃఖాన్ని తొలగడం కోసం, బాధలు తొలగడం కోసం ఆ దుర్గాదేవిని ఆరాధిస్తుంటారు. కనుక దుర్గే స్మృతాహరసి, ఆమెను స్మరిస్తేనే చాలు, ఆమె దుఃఖాలని తొలగిస్తుంది. అయితే కొందరు అనుకుంటారు ఏవో ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఇబ్బందులు తొలగడం కోసం భగవంతుడిని ఆరాధించాలి అని. అంతేకాదు, స్వస్థంగా ఏ ఇబ్బందులు లేని వాళ్ళు ఆ తల్లిని ఆరాధిస్తే వాళ్లకు మిక్కిలి శుభమైన బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇది చాలా కష్టమైంది. యహలోకంలో కష్టాలు తీరడం అనేది ఎంత పెద్ద గొప్ప విషయం కాదు. అతి సూక్ష్మమైన బుద్ధిలో మార్పు వచ్చి మంచి ఆలోచనలు వచ్చి మంచి ప్రవర్తన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే అసురులు కూడా తపస్సు చేశారు, మనకంటే చాలా ఎక్కువ తపస్సు చేశారు, ఎక్కువ ప్రయోజనాలని సాధించారు, కానీ సద్బుద్ధిని వాళ్ళు పొందలేకపోయారు. కనుక సద్బుద్ధి కావాలి అనే సంకల్పంతో, స్వస్థమైన మనస్సుతో ఏ ఇబ్బంది లేని వాళ్ళైనా సరే ఆ తల్లిని ఆరాధిస్తే ఏం చేస్తుంది, అతి శుభమైన మనస్సును ప్రసాదిస్తుంది. మంచి ఆలోచనలు వస్తాయి, మనకు లోకానికి మేలు కలిగించేవి. అలాంటి ఆలోచనలు వచ్చి వాటి ఆచరణలో పెడితే ఎంత లాభం చెప్పండి. అంతేకాదు, దారిద్ర్యంతో బాధపడేవాళ్ళు కొందరు, దుఃఖాలతో బాధపడేవాళ్ళు కొందరు, రోగాలతో బాధపడేవాళ్ళు కొందరు చాలా ఉన్నారు కదా. ఆ తల్లి బాధతో ఉండేవాళ్ళు అమ్మా తల్లి అనుగ్రహించు అని ప్రార్థిస్తే దారిద్ర్యాన్ని తొలగిస్తుంది, దుఃఖాన్ని తొలగిస్తుంది, భయాన్ని తొలగిస్తుంది. ఎందుకని అలా చేస్తుంది, తల్లి కనుక తల్లి పిల్లల్ని ఎలా రక్షించాలి అని చూస్తూ ఉంటుంది. వీళ్ళు ఆమె చెప్పిన మాట కనుక, ఆమెనే పట్టించుకోక ఆమెనే అనాథాశ్రమంలో చేర్చేటువంటి ఒక దుస్థితి ఈ కాలంలో ఉంది. అందుకని అనాథాశ్రమాలు పెరిగిపోతున్నాయి, వృద్ధాశ్రమాలనే పేరుతోడదు, తప్పుగా అనిపించట్లా. ఏ తల్లిని ఇంట్లో పెట్టుకుని దేవతలే ఆరాధిస్తే దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందో, భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుందో, అటువంటి దేవతామూర్తి వంటి తల్లిని అనాథాశ్రమంలో చేర్చి వృద్ధాశ్రమంలో ఉందని ఇప్పుడు వారానికో రెండు వారాలకు ఒకసారి చూసొచ్చే కాలం వచ్చింది. చాలా దురదృష్టమే, ఈ దేశంలో అలా జరగకూడదు. ఎందుకంటే ఇక్కడ సాక్షాత్తు వేదం చెప్పింది, ఏమని, తల్లిని దేవతగా ఆరాధించండి. వేదం స్పష్టంగా చెప్పింది, తండ్రిని దేవతగా ఆరాధించండి, గురువుని దేవతగా ఆరాధించండి, అతిథిని దేవతగా ఆరాధించండి అని చెప్పింది. ఆ చెప్పడం వలన మనకి స్కూళ్లలో బోర్డుల పైన అవి రాసి పసితనులను నేర్పేవారు. అటువంటిది అవన్నీ పోయి ఆరాధించడం మాట దేవుడు ఎరుగు, తిండి పెట్టడం కూడా బరువు అనుకుని వృద్ధాశ్రమంలో చేర్చడం ఏంటి, చాలా తప్పు కదా. కనుక అలా ఆరాధించవలసినటువంటి తల్లిని ఆరాధించాలి. జగజ్జన్య మాట, జగజ్జన్య విషయం ఏంటి, ఆమె ఏం చేస్తుంది, దారిద్ర్యం తొలగిస్తుంది, దుఃఖం తొలగిస్తుంది, భయం తొలగిస్తుంది. ఎందుకంటే తల్లి కనుక ఆమె తప్ప ఇంకెవరికి దయాభావం ఉంటుంది. కనుక దారిద్ర్య దుఃఖ భయ హారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్త. ఎల్లప్పుడూ అందరికీ ఉపకారం చేయాలి, అందరికీ మేలు కలిగించాలి అని చెప్పని కరగిపోయి ఉంటుంది ఆ మనస్సు. ఆ కరగిపోయిన ఆర్ద్రమైన మనస్సుతో లోకాన్ని ఉపకరిస్తుంది. అటువంటి ఆ జగజ్జన్యకి శిరస అభివాదనం చేస్తూ ఆ తల్లి అనుగ్రహం మనకు కావాలని ప్రార్థన చేద్దాం. స్వస్తి.
రేపటి రోజు మరొక అంశంతో మళ్లీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. సైరాం.
ఈ కార్యక్రమంపై మన శ్రోతల అభిప్రాయాలను కూడా అడుగుదాం గణేష్. మీరు మాకు listener@radiosai.org మీ అభిప్రాయాలను రాసి పంపించగలరు. సైరాం.
మాతృరూపేణ సంస్థితా
Thank you.